गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नारायणपरमात्मने नमः।
ॐ श्री नारायणपरमात्मने नमः। ఈరోజు హలో ఎస్ యా ఈరోజు మన హైదరాబాద్ వేణమ్మ గారు మాట్లాడతారండి. వేణమ్మ అనడం కన్నా బహుశా వేణునాథం వినిపిస్తారేమో గురువు గారు అనాలి, బికాస్ ఆవిడ ఎప్పుడు ఈరోజు మా పర్సనల్ గ్రూప్లో మేము డిస్కస్ చేస్తూ ఈరోజు వేణమ్మ గారు అంటే వెన్నపూస ముద్ద ఆవిడే అనుకుంటున్నాం అనమాట మేము. ఎందుకంటే ఎప్పుడు అంటే ఫిజికల్ అపియరెన్స్ లో కూడా ఆవిడ ముద్ద అయిపోయి ఉంటారు ఎప్పుడు. అంటే నా మాటల్లో చెప్పడం అంత భావ్యం కాదు, నాన్నగారి మాటల్లో వేణమ్మ గారి గురించి చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఎందుకంటే మనం చెప్పడానికి అంటే ఐ మీన్ అసలు వేణమ్మ గారి గురించి మనం చెప్పడానికి మనకి సరిపోదేమో, నాన్నగారి మాటల్లో చెబితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నాన్నగారు వేణమ్మ గారిని వర్ణించారండి ఏమని అంటే, అందం ఉండి ప్రదర్శన లేదు, డబ్బు ఉంది ప్రదర్శన లేదు, శక్తి ఉంది ప్రదర్శన లేదు, అదే మన వేణమ్మ అని నాన్నగారు అన్నారండి. అంటే ఎంత అంటే నాన్నగారు చాలా సందర్భాల్లో బ్యూటీ వాక్స్ ఆన్ ఎర్త్ అంటారు కదా, బై షేక్స్పియర్ అనేవాడు బ్యూటీ వాక్డ్ ఆన్ ఎర్త్ అని. ఆ బ్యూటీ వాక్డ్ ఆన్ ఎర్త్ అనే వాక్యం వేణమ్మకి సరిపోతుంది అన్నారండి నాన్నగారు. అంటే అంటే అందం ఉంది ప్రదర్శన లేదు, డబ్బు ఉంది ప్రదర్శన లేదు, శక్తి ఉంది ప్రదర్శన లేదు అని నాన్నగారు స్వయంగా వేణమ్మ గారి గురించి అన్నమాట అనమాట. అండ్ బ్యూటీ వాక్స్ ఆన్ ఎర్త్ అని షేక్స్పియర్ అన్నాడు. ఆ మాట వేణమ్మకి 100% సూట్ అవుతుందని చెప్పారనమాట నాన్నగారు. అయితే ఈ మాట నాకు వేణమ్మ గారు చెప్పలేదండి. వేణమ్మ గారు ఇలాంటివి ఎప్పుడు నోరు తెరిసి ఆవిడ గురించి ఆవిడ ఒక్క వాక్యం కూడా నాకు, బహుశా నేను ఆవిడ్ని గత ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను వేణమ్మ అంటిని. ఇప్పటిదాకా ఆవిడ నోట్లోంచి ఆవిడ గురించి ఒక్క ఐ మీన్ ఆడంబరమైన మాట కానీ అంటే ఆవిడ్ని ప్రేస్ చేసుకునే మాట కానీ ఒక్క మాట కూడా ఉండదు. ఎప్పుడు వినయంగా ఆవిడ అందరికన్నా తక్కువ అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ అంటే భక్తులు కూడా జ్ఞానులు లెవెల్లో చూసుకుంటూ ఉంటారనమాట. అంటే అంత వినయం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. సో యాక్చువల్గా నేను అందరి గురించి చెప్తున్నాను. వేణమ్మ అంటే బ్యాక్గ్రౌండ్ మనకి ఎప్పుడు ఆవిడ చెప్పలేదు, ఎప్పుడు స్క్రీన్ పైన కనపడరు ఆవిడ, దూరం దూరంగా ఉంటారు, నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడడం కూడా వినపడదు, అసలు ఆవిడ మాట పైకి వినపడదు నాన్నగారు మాట్లాడినప్పుడు. నాకు ఆంటీ గురించి 4 ముక్కలు చెప్పడానికి అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ చెప్పండి అని నేను అడిగానండి. అంటే క్లోజ్ డివోటీస్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వేణమ్మ గారికి అస్సలు నచ్చదు ఇవి బయటికి చెప్పడం, వదిలేసేయంటే వదలడం కుదరదు, వేణమ్మ గారి గురించి చెప్పమన్నానండి. చెప్పమంటే చెప్పింది ఏంటంటే, వేణమ్మ గారు సామాన్యమైన కుటుంబం కాదు. అంటే అందం ఉంది ప్రదర్శన లేదు, డబ్బు ఉంది ప్రదర్శన లేదు, శక్తి ఉంది ప్రదర్శన లేదు అని నాన్నగారు అన్నారంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, వేణమ్మ గారు ఫాదర్ అంటే వేణమ్మ గారి జనరేషనే మన ప్రీవియస్ జనరేషన్, అంతకు ముందు జనరేషన్ వేణమ్మ గారి ఫాదర్ మినిస్టర్ అండి. అండ్ ఫస్ట్, దీనికన్నా ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, వేణమ్మ గారు పుట్టిల్లు జెన్నూరు. ఏ సో వాళ్ళ ఫాదర్ మినిస్టర్ అండి ఆ రోజుల్లో. వీళ్ళ అసలు వేణమ్మ గారి ఫ్యామిలీయే ఫ్రీడమ్ ఫైటర్స్, అంటే స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ కుటుంబాలలో వీళ్ళు ఒక ప్రథమ కుటుంబం ఆ రోజుల్లో. సో ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీకి బిలాంగ్ అవ్వడమే కాకుండా వాళ్ళ ఫాదర్ మినిస్టర్ గా చేశారు. అండ్ ఇంకొకటి, అసలు సీఎం పదవి కూడా పదవిలో ఉండవలసిన ఆయన ఆయన. అంటే స్వరాజ్యం అంటే మన భారతదేశానికి స్వరాజ్యం వచ్చాక మన స్టేట్ కి చీఫ్ మినిస్టర్ అయ్యే క్యాడర్ అండి ఆయన. ఆల్మోస్ట్ చీఫ్ మినిస్టర్ అవ్వవలసిన ఆయనే. ఏదో కొంత ఐ మీన్ పాలిటిక్స్ జరుగుతాయి కదా, ఆ పాలిటిక్స్ వల్ల ఆయన కాకుండా ఇంకొకళ్ళు పెట్టడం జరిగినప్పుడు కూడా, అంటే రేపు ఆయన సీఎం అవుతారనగా ఈ రోజు నైట్ అవ్వరు ఇంకొకళ్ళకి సీఎం ఇస్తున్నారు అని తెలిసిన టైంలో కూడా, అదే రాముడు పట్టాభిషేకం అని అనిన కొంత, అంటే అనిన 12 అవర్స్ తిరగకుండా అరణ్యవాసానికి పంపారు అంటే ఎలా నిర్వికారంగా ఉన్నారో. సీఎం పదవి రావాల్సిన ఆయన పదవి రాదు, ఇంకొకళ్ళకి ఇవ్వబడుతోంది, అది న్యాయంగా కూడా కాదు అని తెలిసినా కూడా ఏమీ జరగనట్టుగా ఉన్నారంటండి కుటుంబం అంతా. ఐ మీన్ ఇవన్నీ చెప్పక్కర్లేదు, మన గొప్పలు మనం చెప్పుకోవాలా అన్నట్టుగా ఉంటుంది. ఆంటీకి అసలు ఇలాంటి ఎప్పుడు ఆవిడ నోటమట మేము వినలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాకు చుట్టాలు అవ్వడం వల్ల మేము విన్నవే తప్ప ఆంటీ నోటమట ఎప్పుడు వినలేదంటే, నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నాను ఈ ప్లాట్ఫామ్లో అంటే, గొప్ప చెప్పడానికి చెప్పట్లేదండి ఇది. నేను ఆంటీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గొప్ప గురించి చెప్పడానికి చెప్పట్లేదు. గొప్పతనం ఉన్నా ఎప్పుడు ప్రదర్శన లేని కుటుంబం అని నాన్నగారు నోటితో అన్నారు కాబట్టి ఇది చెప్పకుండా చేయడం న్యాయం కాదని చెప్తున్నాను. ఎందుకంటే నాన్నగారి మాటల్లో చెప్తున్నాను నేను, ఇదేదో నేను ఆంటీని పొగడ్డానికి చెప్పేది కాదు. నాన్నగారు ఆ మాట అన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, కేవలం ప్రదర్శన లేకపోవడమే కాదు, ఫాదర్ మినిస్టరే కాదు, అసలు ఆంటీ చిన్న వయసులో అసలు నెహ్రూ ఫ్యామిలీకి, ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్, నెహ్రూతో చార్టెడ్ ఫ్లైట్లో ఆంటీ ప్రయాణాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. నెహ్రూతో కలిసి వెళ్ళడం, నెహ్రూ గారు ఆంటీ మీద జోకులు వేయడం, కామరాజ్ నాడార్ మీద ఇమిటేషన్ చెయ్యమ్మా అని అడిగితే ఆంటీ ఇమిటేట్ చేయడం, అండ్ విద్యలు, అన్ని రకాల విద్యలు ఉండడమే కాకుండా హార్స్ రైడింగ్, బైక్ రైడింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, అంటే మల్టీ టాలెంటెడ్ అంట ఆంటీ. ఆవిడ చిన్న వయసులోనే ఆవిడ మల్టీ టాలెంటెడ్, క్రియేటివిటీ మల్టీ టాలెంటెడ్ అసలు లేనిదంటూ లేదంట ఆంటీకి చిన్నప్పటి నుంచి. ఇవి ఏవి మన ఎవ్వరికీ తెలియదు. అసలు వేణమ్మ ఉంటే ఎవరు అని అడిగారు చాలా మంది నన్ను. నాకు అదే అనిపించింది, అసలు జిన్నూరులో పుట్టి పెరిగి జిన్నూరు స్కూల్లో చదువుకుని నాన్నగారింటి దగ్గర ఆటలాడుకుని వాళ్ళ ఇంట్లో పరుగులెత్తుకుని మంచినీళ్ళు తాగి నాన్నగారు తల్లి పక్కన కూర్చుని భోజనం షేర్ చేసుకుని, అండ్ చిన్నప్పటి నుంచి ఆవిడ కృష్ణుడు భక్తురాలు, అదే కాకుండా రామకృష్ణ మఠంలో ఆవిడకి చాలా చాలా ఇంటిమసీ స్వామీజీస్తోటి. రంగనాథానంద గారు అంత పెద్ద ఆయన, అంటే మన రామకృష్ణ మాంక్స్ లో రంగనాథానంద గారు రియలైజ్డ్ అని చెప్పేవారు నాన్నగారు. అంటే హైదరాబాద్ బ్రాంచ్ హెడ్, అసలు ఆల్ ఇండియా బ్రాంచెస్ కూడా ఆయన చాలా గైడెన్స్ ఇచ్చిన ఆయన. ఆయన ఆంటీకి చాలా చాలా ఇంటిమసీ ఉంది ఆ రోజులు. అంటే నాన్నగారు కలవక ముందు కూడా రామకృష్ణ మట్లో యాక్టివ్ పార్టిసిపెంట్ ఆంటీ. అండ్ భక్తి పరవశంతో ఉండేవారు ఎప్పుడు, ఎప్పుడు ఆవిడ వెన్నముద్దలాగే ఉన్నారు, ఎప్పుడు ఆవిడ వెన్నముద్దలాగే ఉండేవారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఆంటీ ఔన్నత్యం ఇది అయితే ఆంటీ కొడుకు, ఐ మీన్ ఆవిడ అసలు ఎప్పుడు ఎవరి గురించి మెన్షన్ చేయలేదు, ఎవరు గొప్ప చెప్పలేదు, కానీ నాకు అప్పుడప్పుడు వేరే భక్తులు చెప్పిన దాన్ని బట్టి తెలిసింది ఏంటి అంటే, ఆంటీ నేచర్ లవ్వరు, వాళ్ళ అబ్బాయి నేచర్ లవ్వరు. కర్ణాటకలో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందన్నమాట నారాయణపేట అని, అక్కడ రిసార్ట్స్ కింద చేసుకుని, అది అంటే ప్రకృతిని కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా, అంటే అణువంత కూడా ప్రకృతిని కృత్రిమంగా మార్చకుండా, అంటే గడ్డి పరగ ఉన్న చోట కూడా గడ్డి తీయకుండా, అలా అంటే ప్రకృతి ఎలా ఉందో దాన్ని అలా మనం పరిరక్షించాలి, ప్రకృతిని ఎక్కడా డిస్టర్బ్ చేయకూడదు, అది సహజంగా ఉంది, మనం అసహజంగా ప్రవర్తించకూడదు, ఇలా ఉన్నతమైన భావాలతో ఉన్న వ్యక్తి అండి వాళ్ళ అబ్బాయి. సో నారాయణపేట రాముడు నివసించిన ప్లేస్ లో ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ప్రకృతిని కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా దాన్ని పుష్కలంగా చూసుకుని అక్కడ ఉన్న యానిమల్స్ కానీ, అంటే స్నేక్స్, పాములు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఒక్క జంతువును కూడా ఎవరు టచ్ చేయరు, టచ్ చేయడానికి వీల్లేదు. అంటే ప్రకృతిని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు, అంటే దాన్ని అంత పదిలంగా చూసుకుంటూ అక్కడ. ఇంకా ఫోటోలు కానీ, దేవుళ్ళు ఫోటోలు, గురువుల ఫోటోలు ఏమి ఉండవండి, ఎందుకు, ప్రకృతినే దేవుడిగా భావించారు వాళ్ళు. సో ప్రకృతితో ఇంటిమేట్ కనెక్షన్ ఉంది. ప్రకృతితో ఇంటిమేట్ కనెక్షన్ అంటే భగవంతుడు ప్రకృతి వేరు కాదండి. ఇప్పుడు ఈరోజు మనకి ఇన్ని ఉపద్రవాలు రావడానికి కారణం ప్రకృతిని మనం అవమానించడం వల్ల వచ్చిన మనం ప్రకృతిని అవమానించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాలు. అదే గనక ప్రకృతిని మనం ప్రేమించి దాన్ని సద్వినియోగం చేసుకుంటే అసలు మనకి ఇలాంటి ఆబ్స్టికల్స్, ఇలాంటి ఐ మీన్ ఉపద్రవాలు రానే రావు. మనం చేసిన ఎక్స్ప్లాయిటేషనే నేచర్ అలాగా అది పరిణామం అనమాట. సో వాళ్ళ అబ్బాయి కూడా చాలా ఔన్నత్యంగా ఆలోచన ఉండడం, నోబుల్ థాట్స్, నోబుల్ బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుందండి, తల్లి గర్భంలోంచే కదా వచ్చాడు. సో లైక్ వాళ్ళ జీన్సే వాడి కూడా, అంటే ఎప్పుడు కూడా నిరాడంబరత, సింప్లిసిటీ, అంటే లేడీస్లో ఉన్న డివోషన్ ఎక్కువ. బహుశా ఐ మీన్ బ్లెస్డ్ ఫ్యామిలీ ఫ్రమ్ ది బిగినింగ్ అనమాట. ఏ ఇంతకీ ఆంటీ అప్పుడప్పుడు కర్ణాటక వెళ్ళడం జరిగేది. వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళినా కూడా ఆవిడ ఇల్లని ఎప్పుడు ఆవిడ భావించలేదు, అనలేదు అబ్బాయేనో అలా వాళ్ళ ఇల్లు అనుకుంటారు కానీ మన ఇల్లు అని ఎప్పుడు అనుకోలేదు. అంటే అటాచ్మెంట్ కూడా ఉండదన్నమాట. ఆవిడే కర్ణాటకలో, అంటే మరి చాలా ప్రాంతము, వాళ్ళు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కదా, అక్కడ వర్క్ చేసేవాళ్ళు, ఈ ఫాము, ఈ చెట్లు అవి చూసుకునేవాళ్ళు, మేనేజర్స్ వీళ్ళు వాళ్ళందరినీ కూడా సత్సంగం చెప్పేవారండి వెళ్ళినప్పుడల్లా. సో ఒక 2-3 మంత్స్ కర్ణాటకలో స్టే చేస్తే ఆ 3 నెలలు కూడా ఆవిడ ప్రతిరోజు సత్సంగం చెప్పేవారు. ఆ సత్సంగం ఎలా చెప్పేవారు అంటే కేవలం సబ్జెక్ట్ కాదండి, నాన్నగారు అంటే ఆవిడ కృష్ణుడి కిందే భావించి, ఒక గోపికలు కృష్ణుడి గురించి ఎలాగా మాధుర్యంగా చెప్పి భక్తి పరవశంలో ముంచేవారో అలా వాళ్ళందరికీ, అంటే ఒక నాన్నగారు ఫోటో లేదు, లేకపోతే నాన్నగారిని వాళ్ళు చూడలేదు, వాళ్ళకి నాన్నగారి గురించి చెప్తే ఆంటీకి ఎంత డివోషన్ ఉందో అంత డివోషన్ వాళ్ళందరికీ డెవలప్ అయ్యిందంటండి. అంటే 40-50 మంది ఉంటారు అక్కడ, ఆ 40-50 మందికి కూడా నాన్నగారి పట్ల ఎంత ఇష్టభావం, ఎంత ప్రేమ వచ్చేసింది అంటే సర్వస్వ ఆయనే అనుకున్నారంట. సర్వస్వ ఆయనే అనుకుని ఆయన ఆరాధించి, అంటే ఆంటీ ఏంటంటే ప్రకృతిలో కూడా భగవంతుడినే చూస్తూ వచ్చారండి చిన్నప్పటి నుంచి. ఆ మేఘాలు, ఇప్పుడు బయట కూర్చుని ఆకాశం మేఘాలు చూస్తూ ఉంటే ఇప్పుడు మనం ఈ మాటలు చెప్పుకుంటున్నాం కదా, ఈ మేఘాలు తీసుకెళ్లి నాన్నగారికి చెప్తాయి అనేవారంట. అంటే అంత అటాచ్మెంట్ నేచర్తో, ప్రకృతితోటి, అంటే ప్రకృతి పరమాత్మ పట్ల ఆవిడకున్న ప్రేమ, దయ, ఐ మీన్ అంటే ఈ వర్కర్స్ పట్ల ఆవిడకున్న దయ, భగవంతుడి పట్ల ఆవిడకున్న ప్రేమ, అది ఆవిడ సత్సంగం రూపంలో బయటకు వస్తే వాళ్ళందరూ కూడా. మొన్న చిక్కడపల్లి స్వరాజ్యం గారి డివోషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదే అంతకు ముందు భవానీ మాట్లాడినప్పుడు, అలా వాళ్ళందరికీ కూడా నాన్నగారిని చూడకుండా అంత డివోషన్ ఏర్పడిందంటండి. అంటే ఒక టీచర్ కరెక్ట్ గా ఉంటే శిష్యులు, అంటే హోంవర్క్ లేకుండా ఎలా బాగుపడిపోతారో, మనకి గనక నిజంగా లోపల భక్తి, వైరాగ్యం, ఈ జ్ఞానము ఇమిడి ఉంటే అది మనం మనకి తెలియకుండా, పువ్వు సుగంధం ఎలా అయితే పరిమళించిన పువ్వు ఫ్రేగ్రెన్స్ మనం అది ఇవ్వాలని అనుకోదు, ఆటోమేటిక్గా దాని ఫ్రేగ్రెన్స్ వస్తుంది గాల్లో. అలా ఒక కంప్లీట్గా మధురంగా భక్తిగా ఉన్న మనిషి ఆరా, అంటే వాళ్ళ వైబ్రేషన్ డెఫినెట్గా పనిచేస్తుంది, వాళ్ళ మాట ప్రభావం 100 రూపాయలు ఉంటుందండి మనుషుల మీద. సో అలా అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఒక పుస్తకం రాసేది ఆంటీ గురించి చెబితే, అయితే అన్ని ఇప్పుడు చెప్పేస్తే ఆంటీతో మాట్లాడించడం అవ్వదు కాబట్టి అని. యాక్చువల్గా నాన్నగారు చాలా మాటలు వేణమ్మ గారి గురించి అన్నారు, కానీ వేణమ్మ గారు మాటలు వినేశాక నాకు టైం ఉంటే చెప్తాను, లేకపోతే ఇంకో సందర్భంలో చెప్తాను. ఇంకొకటి ఏంటి అంటే, ఆంటీ వాళ్ళ సిస్టర్ పేరు ఝాన్సీ అండి, ఝాన్సీ నాన్నగారు క్లాస్మేట్స్, వేణమ్మ గారి సిస్టర్ ఝాన్సీ వాళ్ళ అదే జిన్నూరులో నాన్నగారు కూడా ఒకే క్లాస్లో క్లాస్మేట్స్ గా ఉన్నారనమాట. సో తర్వాత కూడా నువ్వు నువ్వు అంటూ మాట్లాడుకుంటూ వాళ్ళకి చాలా చనువు ఉండేది. ఝాన్సీ గారికి నాన్నగారికి ఎంత చనువు అంటే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు తప్ప భక్తి భావన్ గా గురువు కింద భావించకపోతే వేణమ్మ గారికి కన్నీళ్ళు వచ్చేసాయంట. అదేంటి, ఆయన స్వయంగా భగవంతుడు కదా, ఆయన జ్ఞాని, ఆయన గురువు, నువ్వు 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 అని సంభాషించడం ఏంటి అని కూడా అడిగితే నాన్నగారు అనేవారంట, ఝాన్సీకి నాకు స్నేహం అమ్మా, నువ్వు నన్ను నువ్వు నన్ను దూరం చేయకు, మీరు అని గురువుగా భావించి అలా చేయకు, నువ్వు ఇలాగే ఉండమ్మా అనేవారంట. సో రంగన్ లాగా ఎప్పుడు కూడా వాళ్ళ వేణమ్మ గారి సిస్టర్ ఝాన్సీకి నాన్నగారికి కూడా చాలా క్లోజ్ ఇంటిమేసీ యాజ్ అ ఫ్రెండ్ ఉండేదంటండి. అది విన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే నువ్వు నువ్వు అని నాన్నగారు సంభాషించేవారంట, ఆవిడ కూడా నువ్వు నువ్వు అని సంభాషించేవారంట. అలా ఎప్పుడు కలిసినా కూడా చాలా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకునేవారంట వాళ్ళు. అయితే ఇంకా యాక్చువల్గా చాలా ఉన్నాయండి ఆంటీ గురించి చెప్పాలంటే. టైం ఎక్కువ తీసేసుకుంటే కరెక్ట్ కాదు, ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయింది. ఇదే కాకుండా వేణమ్మ గారి మేనత్త గారు, ఆవిడ పేరు అప్పల నరసమ్మ, ఆవిడి అంటే ఆళ్ళ జనరేషన్లో ఆ రోజుల్లో అంటే లేడీస్ బయటికి రాని రోజుల్లో, అంటే ఇది ఎప్పుడో ఫ్రీడమ్ టైంలో కదా, 1940s 1950s టైంలో మనం మాట్లాడుకునేది, ఆ జిన్నూరు నాన్నగారి వీధులు పక్క వీధులు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి స్వయంగా భగవంతుడే మన ఊళ్ళో జన్మించారు, స్వయంగా భగవంతుడే మన ఊళ్ళో ఉన్నారు, ఆయన్ని మిస్ అవ్వద్దు అని ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి చెప్పేవారంటండి వేణమ్మ గారి మేనత్త అప్పల నరసమ్మ గారు. అంటే ఆ రోజుల్లో లేడీస్ బయటికి రాకూడదు, బయటకు వస్తే ఆక్షేపించే రోజుల్లో ఇంటింటికి వెళ్ళి తలుపు కట్టి భగవంతుడు భూమి మీద మన జిన్నూరులో ఉన్నారు అని అనౌన్స్ చేసేవారంటండి. ఒక్కొక్కసారి కొంతమంది తలుపులు తీసేవారు కాదంట, అప్పుడు ప్రదక్షిణ చేసి ఆ వీధులన్నీ ప్రదక్షిణ చేసి నాన్నగారు గుమ్మానికి దండం పెట్టుకుని వెళ్ళేవారంటండి. అది వాళ్ళ భక్తి. అంటే నాన్నగారు జ్ఞాని అని ప్రపంచం గుర్తించక ముందే, నాన్నగారు జ్ఞాని అని ప్రపంచం గుర్తించక ముందే సాక్షాత్తు ఆయన భగవంతుడిని గుర్తించడమే కాకుండా ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి చెప్పిన ఆవిడండి వాళ్ళ మేనత్త. సో అంటే అలా ఒక్కొక్కళ్ళ గురించి చెప్తే ఆంటీకి సత్సంగం టైం ఇవ్వకుండా నేనే 2 గంటలు ఆంటీ ఫ్యామిలీ గురించి ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అది కరెక్ట్ కాదు కాబట్టి మళ్ళీ ఇంకో సందర్భంలో చెబుదాం అవన్నీ. ఆంటీ, సో మీరు మాట్లాడుతారు కానీ ఇంకా సారీ, మీకు నచ్చకపోయినా నేను ఈ మాట చెప్పడం మీకు అంగీకారం కాకపోయినా నాకు ఇది న్యాయం అనిపించింది, దానికి ప్రేరణ గురువు గారే అంచేత నాకు సంబంధం లేదు.
ఎందుకమ్మా అవన్నీ చెప్పు, అసలు ఏముంది దాంట్లో?
ఏముంది కాదంటీ, అంటే నాన్నగారు అంటే అందం ఉండి ప్రదర్శన లేదు, డబ్బుంది ప్రదర్శన లేదు, శక్తి ఉంది ప్రదర్శన లేదు, ఇవి నాన్నగారి మాటలు.
ఆయన అన్నారు నిజమే, ప్రదర్శించుకోవడానికి ఆ 3 నా దగ్గర లేవు, ఆయనకు కనిపించింది అది.
అది మరి ఆయనకి కనిపించింది మాకు చూపించారు. యా, సో చెప్పండి అంటే మీ స్కూల్ డేస్ నుంచి మొదలుపెట్టి మీకు నాన్నగారితో ఉన్న అనుబంధం చెప్పండి.
అలాగే అమ్మా. శ్రీనాన్న పరమాత్మనే నమః. నేను జిన్నూరులో పుట్టానమ్మా, జిన్నూరులో పుట్టాను. అది ఇవాళ నాకు ఎంతో అదృష్టం అని ఇవాళ తెలుస్తుందమ్మా, అప్పుడైతే ఏమీ తెలియలేదు. జిన్నూరులో పుట్టి అక్కడ నాన్నగారి ఇంటి పక్కనే ఒక చిన్న స్కూల్, ఇప్పుడు కూడా ఉంది అది, వెళ్ళినప్పుడల్లా చూసుకునేదాన్ని ఆ స్కూల్. నేను ఆ స్కూల్లోనే చదువుకున్నాను. చదువుకున్నప్పుడు కూడా అందరూ అప్పుడు ఆ రోజుల్లో, అంటే ఎప్పుడో నేను చెప్పేది 65 ఇయర్స్ కిందట.
మీరు మాట్లాడే
హలో
ఆంటీ చెప్పండి ఆంటీ, హలో, చాలా క్లియర్గా ఆంటీ, క్లియర్గా ఉంది.
ఆ రోజుల్లో అక్కడ మేము ఎప్పుడు నీళ్లు క్యారీ చేసేవాళ్ళం కాదమ్మా, స్కూల్కి వెళ్ళి ఎక్కడ చెరువులోనే తాగేవారు చాలా మంది. కొంతమంది పక్కనే వేరే సూర్ప్రాజ్ గారు అని ఉండేవారు, వాళ్ళ ఇంట్లో తాగేవారు. నేను మాత్రం వెళ్ళి నాన్నగారు అరుగు మీద ఒక పెద్ద కుండలో నీళ్లు పెట్టి ఒక కప్ లాగా ఉండి దానికి ఒక స్టిక్ ఉండే, అది పెట్టేవారు పైన, ఆ నీళ్ళు తాగొచ్చేదాన్ని. ఎప్పుడు ఎందుకు ఎందుకు తాగేదాన్నో నాకే తెలీదు. అది అసలు ఈరోజు నేను ఆ అక్కడ తాగడం గురించి నేను మాట్లాడుకోకపోతే అసలు నేను ఆ ఇంట్లో నీళ్లు తాగాను, ఆ ఇంట్లో నేను తిరిగాను. అనుకుంటే అమ్మా అసలు గుండె నిండా నిండిపోతూ ఉంటుందమ్మా. అంత అది ఎప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఆ మాట గుర్తొస్తే చాలు, ఆ మాట గుర్తొస్తే చాలు గుండంతా నిండిపోతూ ఉంటుంది. అదే విధంగా తర్వాత చాలా రోజుల తర్వాత ఎప్పుడో నాకు 40 ఇయర్స్ 45 ఇయర్స్ వచ్చిన తర్వాత మా మేనత్త జిన్నూరులో ఉండేదన్నమాట. తను చాలా ఇంకా అంటే తనకి న్యాచురల్గానే ఇంక నాన్నగారు అంటే దేవుడు భూమి మీదకి వచ్చాడు, మీకు ఎందుకు తెలియట్లేదని చాలా బాధపడేది. అందరినీ ఇంకా దేవుడు పదండి అనేదన్నమాట. ఎవరిని లెక్క చేసేది కాదు. బయటకు వెళ్ళడం మా నాన్నమ్మకి వాళ్ళకి కూడా ఇష్టం ఉండేది కాదు, తను అసలు లెక్క చేసేది కాదు. మా మావయ్య లేరు, అందుకని తను చాలా ఫ్రీగా అసలు అందరినీ తీసుకుని వెళ్ళేది. అసలు కలకల్లాడిపోతూ ఉండేదన్నమాట. నాన్నగారిని చూడగానే అసలు భగవంతుడిని చూస్తున్నానో, నేను భగవంతుడిని నేను చూసేస్తున్నాను అని కలకల్లాడిపోతూ ఉండేది, నవ్వేసుకుంటూ ఉండేది. తను ఒకసారి నాతో చెప్పింది నాన్నగారు అని. అప్పటికే నేను కొంచెం రామకృష్ణ మఠకి వెళ్తున్నాను, అది తెలిసి నాన్నగారు అని ఉన్నారు, చాలా దేవుడు అయినా నువ్వు తప్పకుండా చూడాలి అంది. అంటే ఎవరత్తయ్య నాన్నగారు అంటే రాజమ్మ గారు అబ్బాయా అని అడిగానమ్మా. నాకు రాజమ్మ గారు తెలుసు, రాజమ్మ గారు నాకు నీళ్ళు ఇచ్చారు. రాజమ్మ గారు అబ్బాయా అని అడిగాను, అడిగితే ఎంతగానో నవ్వింది. రాజమ్మ గారు అబ్బాయి అవునాయి, అలాగైనా నువ్వు రా చాలు, నువ్వు రాజమ్మ గారు అబ్బాయిగానే చూడు, ఒక్కసారి చూడు అని అడిగిందండి. ఎంత నేను అసలు ఎన్ని జన్మలు ఎత్తితే ఆమె రుణం తీర్చుకోగలను. తర్వాత అప్పుడైతే వెళ్ళలేదండి. తర్వాత సావిత్రమ్మ గారి ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారు మా వదిని తీసుకెళ్ళింది. మా వదిని కూడా జిన్నూరు వారి మనోరాలే, నాన్నగారి ఇంటి పక్కనే వాళ్ళ తాతగారి ఇల్లు. తను తీసుకెళ్ళింది నాన్నగారి దగ్గరికి. తీసుకెళ్తే గుమ్మంలోనే ఉన్నాను నేను. నేను ఎప్పుడు నాన్నగారిని చూసిన గుర్తు కూడా లేదమ్మా నాకు. జిన్ను గుమ్మంలోనే ఉన్నాను అంటే రావేనమ్మా అన్నారు నాన్నగారు. నేను మా వదిన చెప్పుకుంటుంది అలా ఏమనుకున్నానో కూడా నాకు తెలీదు. వెళ్ళి దండం పెట్టుకోవచ్చా నాన్నగారు అని అడిగాను. కాళ్ళకి దండం పెట్టుకోవచ్చా అని అడిగితే పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు కూర్చో అన్నారు. అసలు తర్వాత అమ్మా నాకు ఏం జరిగిందో నాకు తెలియదమ్మా, ఏమైందో నాకు తెలీదు. కొద్ది రోజులు నాన్నగారు వచ్చినప్పుడల్లా వెళ్ళేదాన్ని. వెళ్తే ఏదో నేను గురించి చెప్పేవారు, నాకేమీ అర్థమయ్యేది కాదు. అయినా కూడా విపరీతమైన అట్రాక్షన్, విపరీతం. ఇంకా మా నేను ఇంకా నాన్నగారిని చూడకుండా ఉండలేను అనిపించేది. నాన్నగారు ఇంకెప్పుడు అలా ఉండేదన్నమాట, రోజు చూడాలని అనిపించేది. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత జిన్నూరు వెళ్ళానమ్మా. ఉషా వినిపిస్తుందమ్మా?
వినిపిస్తుందండి, వినిపిస్తోంది, చాలా క్లియర్గా ఉంది.
జిన్నూరు వెళ్ళాను. జిన్నూరులో నాన్నగారిని అడిగాను, 1-2 సంవత్సరాలు నాన్నగారు వచ్చి ఇక్కడే ఉండిపోతాను, నేను ఇంట్లో అన్నీ సెట్ చేసే వస్తాను నాన్నగారు అని అడిగాను. అడిగితే వద్దు రావద్దు, నేనే హైదరాబాద్ వస్తాను అన్నారు. చాలా గిజగిజలాడిపోయాను ఇలా వద్దన్నారని. ఆ సంవత్సరం 4-5 సార్లు వచ్చారు హైదరాబాద్కి. ఆ రోజుల్లో నాన్నగారు వస్తే 10 రోజులు ఉండేవారు. అసలు ఎంత అద్భుతం అంటే అసలు అప్పుడే సరిగా మన విజయ ఉన్నారంట అరుగు మీద. మా మేనత్త అరుగు మీద కూర్చుని ఒకటే ఏడుస్తూ ఉందంట. ఏంటి ఏంటి ఎందుకు అలాగని విజయ అడిగితే, మీరు అదృష్టవంతులమ్మా, హైదరాబాద్ ఎక్కువ వచ్చేస్తున్నారు, అక్కడే ఉంటున్నారు నాన్నగారు, మేము 10 రోజులు 12 రోజులు మాకు దర్శనం లేదు అని కళ్ళల్లో ఒకటే నీళ్ళు అంట దానికి. ఈ లోపల నాన్నగారు బయటకు వచ్చారంట, ఆ గుమ్మంలో నుంచి బయటకు వచ్చి, అప్పనరసం గారు మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారండి అని అడిగారంట. తను ఇంకా నోట్లో మాట రావటం లేదా, తల ఊపిందంట లేదని. నేను చూశాను అప్పనరసం గారు, భగవంతుడిని నేను చూశాను, నేను చూసిన దేవుణ్ణి మీకు కూడా చూపిస్తాను అన్నారంట. అసలు అది ఒక గురువు చెప్పగలిగిన మాట అమ్మా.
అవునండి, బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్.
ఒక గురువు చెప్పగలిగిన మాటేనా అది? అది నేను చూపిస్తాను అన్నారంట. అసలు ఆ మాట నాకు విజయ చెప్పారు, విజయ ఉన్నారు అక్కడ, విజయ చెప్పారు అన్నమాట ఇలా ఇలా అయింది అని. తర్వాత అలా ఎన్నో జరిగినాయి అమ్మా. మా మా మరదలు ఒకసారి నాన్నగారిని కలుస్తాను అని అంటే రూమ్లోకి, చాలా తక్కువ నేను రూమ్లోకి వెళ్ళడం, రూమ్లోకి తీసుకెళ్ళాను. అప్పటికి నా కోడలు ప్రెగ్నెంట్ అన్నమాట. అడిగారు ఆరోగ్యం ఎలాగుంది అని అడిగారు. అడిగితే బాగానే ఉందని చెప్తే, డాక్టర్ ఏమన్నాడు అని అంటే, జూలై ఆఖరిలో డెలివరీ అని చెప్పాడు నాన్నగారు. డెలివరీ గురించి కూడా అడిగారు డేటు, జూలై ఆఖరిలో అన్నాను. అంటే అదేలే, డాక్టర్ చెప్పినట్టే 15th అవుతుందేమోలే అన్నారు. కాదు నాన్నగారు, కాదు నాన్నగారు, జూలై 3rd week కానీ 4th week కానీ అన్నాను. అదేలే, డాక్టర్ చెప్పినట్టే అవుతుంది 15th అన్నారు. తర్వాత అది 2 months ముందు. తర్వాత రోజులు గడుస్తున్నాయి.
చెప్పండి.
తర్వాత రోజులు గడుస్తున్నాయి, డెలివరీ అవటం లేదు. నాకు నేను అసలు మర్చిపోయాను ఆ సంగతి. తర్వాత మా మరదలు అందనమాట, 1st week కూడా అయిపోతుంది. నా తమ్ముడు కూడా డాక్టరు, అంటే నా కోడలు వాళ్ళ ఫాదర్ అనమాట. వాడేమో చూద్దాం లెక్క చూద్దాం లెక్క అంటున్నాడు. సిజీరేం చేయడం ఇష్టం లేదు వాడికి. ఏంటి అప్పుడు నా మరదలు అనిందనమాట, నాన్నగారు చెప్పారు కదా వదిన 15th వరకు ఇది కనదేమో అంది. 15th పుట్టాడు వాడు. 2 months ముందు చెప్పారమ్మా అది. అది నేను మిరకిల్ అని నేను చెప్పట్లేదమ్మా ఉషా, మిరకిల్ అని చెప్పట్లేదు.
అంటే మీరు మీరు మిరకిల్ అని చెప్పండి, మీరు మీ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ అని నాన్నగారు మెన్షన్ చేయమన్నారు కదా, చేశాం కదా. సో 15th ఫ్రీడమ్ ఫైటర్ పుడుతున్నాడు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది. బ్యూటీ ఆంటీ, ఇదేదో అంటే ఇదేదో మిరకల్ చెప్పుకుంటున్నామనో, ఏదో యేసుక్రీస్తు మహిమలో, అది కాదంటీ. అసలు నాన్నగారు అంటే నాన్నగారి ద్వారా ఆయన మీద ఆపాదించుకోకుండా ప్రతి భక్తుల జీవితంలో ఎన్ని మిరకల్స్ జరిగినాయో మన అందరికీ తెలుసా అంటీ. అయితే అంటే మీరు తర్వాత డెఫినెట్ గా చెబుతారు ఈ మాట, భాగవతం గురించి నాన్నగారు చెప్పారు కదా పాకం గారి, ఆ సందర్భం వచ్చాక మాట్లాడుకుందాం అది.
కన్నమ్మ గారు డెలివరీ అవగానే నాకు ఫోన్ చేయండి అన్నారు. సరే అని ఫోన్ చేస్తే నాన్నగారు తీశారు, తీసి ఇలా అని చెప్పాను. చెప్తే సరే నేను చెప్తానులే అన్నారు. కన్నమ్మ గారితో మాట్లాడతాను అని అంటే నేను చెప్తానన్నాను కదా, చెప్తానులే అని ఫోన్ పెట్టేసి అరుగు మీదకి వెళ్ళి నేను 15th పుడతాడు అని చెప్పానంట ఎప్పుడోను, అలాగే పుట్టాడు అని వేణమ్మ అంటుంది అని చెప్పారంట అరుగు మీదకి వెళ్ళి. మా మేనత్ ఉంది అక్కడ. ఇంకా జిన్నూరు అంత భక్తులందరూ ఏదో మహిమ గురించి విపరీతంగా చెప్పుకున్నారనమాట ఆ రోజుల్లో. అందరూ ఫోన్లే నాకు ఇలా అయిందంట కదా అని. అప్పుడు కూడా ఆయన ఏ రోజు మహిమని ఆయన ఏ రోజు సపోర్ట్ చేయలేదమ్మా. అది అది ఏ రోజు గొప్పగా అనలేదు. నువ్వు నీ సంగతి చూసుకో అని అన్నారు, కానీ ఏ రోజు ఆయన చేయలేదమ్మా. తర్వాత ఒకసారి నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే ఇష్టం. కృష్ణుడిగా తెలిసి కాదు, ఎందుకో అలా ఇష్టం అంతే. అది ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు గోపికలు, ఆ సాక్షాత్తు భగవంతుడు ఊపిరి, ఫ్లూట్లో ఊపిరే కదమ్మా, ఆ ఊపిరిని ఆ సంగీతం కింద వస్తా ఉంటే వాళ్ళందరూ మైమరిచిపోయారు. ఎంత అదృష్టవంతులు అని ఆ గోపికల్ని ఎక్కువ తలుచుకుంటూ ఉండేదాన్నమ్మా. నాన్నగారి దగ్గరికి వచ్చాక కొన్ని రోజుల తర్వాత నాకే అనిపించింది, ఏంటి గోపికలు అంటావు, వాళ్ళు కృష్ణుడు అంటావు, నాన్నగారు ఏంటి, నీ ఎదురుగుండా ఉన్నది నీకేమీ తెలియటం లేదా, నువ్వు ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నాన్నగారు అని ఒక్క మాట తలుచుకుంటే నీకు వస్తున్న ఆనందం కానీ నీకు వస్తున్న దాన్ని యవనంలో కూడా నాకు తెలీదు. అలాంటిది నువ్వు అనుభవిస్తున్నావు కదా, దీనికంటే గోపికలు ఏమి ఎక్కువ అనుభవించారు చెప్పు అని నాకే అనిపించిందమ్మా. అంతటి ఎప్పుడో జరిగిన కృష్ణుడిని తలుచుకుని ఆనందపడిపోవడం అనవసరం కదా. ఇప్పుడు నువ్వు నీకు ఇంతకంటే నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తావు నాన్నగారి నుంచి అని వచ్చిందమ్మా. అసలు ఆ ఫీలింగ్ తలుచుకుంటే, ఫీలింగ్ అంటానికి కూడా నాకు బాధే, అది తలుచుకుంటే ఎన్ని జన్మలు కొట్టుకెళ్ళిపోతాయి అందులో, ఆ లవ్లో ఎన్ని జన్మలు కొట్టుకెళ్ళిపోతాయి. అసలు జన్మలు ఎందుకు, నాకు ఈ జన్మ అంటే కూడా బాగానే అనిపిస్తుందమ్మా, నాకు మనసు అంటే కూడా అనిపిస్తుంది. ఎందుకు మనసును తిట్టుకోవటం, నాన్నగారు అనుకునేది మనసే కదా, నాన్నగారు అనుకుని ఎంజాయ్ చేసేది మనసే కదా. పోనీలే, జ్ఞాన సంగతి తర్వాత చూద్దాం. ఈ మనసు ఇంత ఆనందాన్ని ఇస్తుంది, నాన్నగారు అనగానే ఇంత ఆనందాన్ని ఇస్తుంది, ఒక్క మాట ఆయన వింటే అంత ఆనందాన్ని ఇస్తుంది, ఒక్కసారి ఆయన చూస్తే అంత ఆనందాన్ని ఇస్తుంది. మరి ఎందుకు దాన్ని తిట్టుకోవటం అనిపిస్తుందమ్మా ఉషా నాకు. అంటే నా స్టేటస్ అంతవరకే ఉండుంటుంది, జ్ఞానం వరకు వెళ్ళదేమో నాకు తెలీదు, కానీ దాన్ని నేను మిస్ చేసుకోలేనమ్మా ఉషా, మిస్ చేసుకోలేను ఆ ఆనందాన్ని ఎప్పటికీ. నాకు చాలా అనిపిస్తుంది అన్నమాట ప్రతిసారి. అప్పటి నుంచి కృష్ణుడు అనుకోగానే నాన్నగారు గుర్తొస్తారు, నాన్నగారు గుర్తురాగానే కృష్ణుడు గుర్తొస్తాడు. ఏంటి డిఫరెన్స్ అనుకునేసరికి అసలు మునిగిపోతూ ఉంటుందన్నమాట. అసలు ఎందుకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నాన్నగారు చెప్పిన సబ్జెక్టు ఎవరికైనా చెప్పాలి అంటే అసలు నాన్నగారు శిష్యులు, నాన్నగారు నోటమ్ముట ఒక మాట వాళ్ళు విన్నారు అంటే అది అసలు అది అర్థం కాకుండా ఉండే ప్రశ్న లేదమ్మా ఉషా, ఎవ్వరికి తెలియంది లేదు. ఎందుకంటే ఒకసారా రెండు ఇంకా ఆ సబ్జెక్ట్ ఉషా నాన్నగారి గురించి చెప్పాలంటే అమ్మా ఉషా
అంటే చెప్పండి.
సముద్రంలో నీటి బొట్టునైనా అవ్వాలి కనీసం, అది కూడా నేను అనుకోవట్లేదమ్మా ఉషా. సో నాన్నగారి గురించి చెప్పడం అనేది కాదు. తర్వాత ఆయన నిజంగా ఉషా ఎలా ఉండేదంటే, ఆ రోజుల్లో కాలోగట్టని మా అమ్మానత్ గారు ఇల్లు ఉండేది, నాన్నగారి దగ్గరికే చెరువు గట్ట అమ్మటా రావాలి నేను. అక్కడ నడుస్తూ ఉంటే ఉషా చెరువుని చూసి అసూయపడేదాను ఉషా, చెరువుని చూసి ఎంత అదృష్టవంతురాలువే నువ్వు, నాన్నగారు రోజు నేను చూస్తున్నారు నువ్వు ఎంత అదృష్టవంతురాలు అని చెరువుని చూసి అసూయపడేదాన్ని. ఆ ఇంట్లో పాలేరు వచ్చేవాడు, ఆ పాలేరుని చూసి ఆశ్చర్యం, అదేంటి దేవుడికి పాలేరుగా వచ్చేసాడు, దేవుడితో మాట్లాడేస్తున్నాడు పాలేరు అనుకునేదాన్ని. ఆ ఊరు బయట ఆకుకూరలోడు ఒకసారి నేను ఉండగానే ఆవేళ నాకు ఆ అనుభవం నేను మర్చిపోలేనమ్మ. కాయగూర ఆకుకూరలోడు అరుచుకుంటూ వెళ్ళాడు, వెళ్ళిపోయాడు. వెళ్తుంటే నాన్నగారు తల తిప్పి చూశారు అటువైపు. అమ్మో నాన్నగారు చెవిలో వాడి మాట వినిపించింది, నాన్నగారు చెవిలో వాడి మాట వినిపించింది, వాడు ప్యూరిఫై అయిపోయాడు. అసలు నాన్నగారు చూపు వాడి మీద పడింది, వాడు అయిపోయాడు, వాడు ఇదైపోయాడు. అంత అద్భుతంగా ఉండేదమ్మ ఉష ఆ రోజుల్లో, అంత అంత ఆనందపడేదాన్ని. తర్వాత అక్కడ కర్ణాటకలో కొన్నాళ్ళు ఉండేదాన్ని అమ్మ. అప్పుడు మా అబ్బాయి ఇక్కడ ఉండేవాడు, ఇక్కడ ఉంటే ఇక్కడ అందరూ పాపం ఎవరికి మెళ్ళో బంగారు సూత్రాలు కూడా ఉండే కదమ్మా, తాడు ఉండేది పసుపు తాడు. వాళ్ళందరూ అస్సలు చదువుకోని వాళ్ళు కూడా చదువు నేర్చుకుని అక్షర మండమాల ఉపదేశ సారం చదివేవారు. ఒకసారి సత్సంగం అవుతూ ఉంటే వాళ్ళు వచ్చారు, మీ అక్క వచ్చారు, అక్క బాబు
వచ్చారు చెప్పింది. మీరు భాష రాని వాళ్ళకి అక్షర మండమాలు రాలేదు, వేణమ్మ నేర్పారు.
అయ్యో అసలు
మెరకలిస్గా వచ్చేయలేరు కదా, అది జరిగింది. అది జరిగింది ఎలా జరిగిందంటే వేణమ్మ నేర్పారు అందరికి. చెప్పండి చెప్పండి.
తర్వాత ఎంత ఎంత తాదాప్యం ఉండేదంటే వాళ్ళందరూ కూర్చుని పొద్దుటే వాళ్ళు తుడుచుకుంటూ ఉండేవారు బయట. అరుణాచల శివ అని వాకిలు తుడుచుకుంటూ ఉండేవారు. గిన్నెలు కడుక్కుంటూ ఉంటే అరుణాచల శివ అరుణాచల శివ అని గిన్నెలు కడుక్కుంటూ ఉండేవారు. నాకు ఆశ్చర్యంగా ఉండేది, అయ్య బాబా వీళ్ళేంటి ఇంత భక్తి అని ఆశ్చర్యంగా ఉండేదమ్మా. అసలు వాళ్ళతో నేను చెప్పేదాన్ని, నిజంగా నేను అనుభవించేదాన్ని. మేఘాలు వెళ్తూ ఉండేవి పైన, వెళ్తూ ఉంటే మీరు ఏమన్నా చెప్పుకోవాలంటే చెప్పుకోండి, నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాయి మేఘాలు, అవి చెప్తాయి, ఆయనకు తెలుస్తుంది, చెప్పుకోండి చెప్పుకోండి అనేదాన్ని. అంటే వాళ్ళు కూడా ఎంతో ఆనందపడేవారు అమ్మ, ఎంతో ఆనందపడేవారు వాళ్ళందరూ అమ్మ. అన్ని వాళ్ళకి వాళ్ళు పోగేసుకుని, నేను చేస్తానన్నా వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు, అన్ని పోగేసుకుని నాన్నగారు పుట్టినరోజుకి గిరి కూడా వేసుకునేవారు. అంటే జ్యోతి కూడా కొండ వేసుకుని అవన్నీ చేసుకునేవారు. 50-60 మందికి భోజనాలు పెట్టుకునేవారు అమ్మ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కష్టం, 50-60 మందికి ప్రతిసారి భోజనాలు పెట్టుకునేవారు. నేనేదన్నా కొంచెం ఇస్తానన్నా వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. వాళ్ళ కోసమే నాన్నగారు కర్ణాటక వచ్చారమ్మా. హుషా నాన్నగారు ఉన్నారు
అన్నారట కదా, మీరు అసలు ఆయన్ని రమ్మని, అసలు మీ ఇంట్లో హైదరాబాద్ ఇంటికే మీరు ఎప్పుడు నాన్నగారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎప్పుడు పిలవకపోతే రమ్మంటూ ఉంది బోసు అన్నారంట కదా
అని అన్నయ్యతో చెప్పారు. అన్నయ్యతో చెప్పారు తప్పకుండా రండి తప్పకుండా రండి అన్నారు.
అంటే కృష్ణుడు
నాకు అడిగే అంత ధైర్యం ఉందా, అసలు నాకు అడిగే అంత ధైర్యం ఉందమ్మా ఆయనకి, ఆయనతో అసలు మాట వచ్చేది కాదమ్మా ఉషా.
మీకు ధైర్యం
ఆయనతో మాట్లాడాలండి.
అంటే నాకు ఈ మనసే కదా ఇష్టపడుతోంది, ఈ మనసుతో నాన్నగారిని స్మరిస్తున్నాను, ఈ మనసుతో నాన్నగారిని ఎంజాయ్ చేస్తున్నాను, దాన్ని తిట్టుకోవడం ఎందుకు అన్నారు కదా. అంటే ఆత్మ తాలూకు రుచి అది అనుభవిస్తూ ఉంటే అది మనకి శత్రువు కానప్పుడు దాన్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదంటే అసలు. ఇప్పుడు భగవంతుడు
లేదు కదా,
అది అదొకటి. మన మనసు మన భగవంతుడి వైపు వాలుగాల్లో సైకిల్ తొక్కినట్టు తీసుకెళ్లిపోతూ ఉంటే భగవంతుడి దగ్గరికి, దాన్ని మనం తిట్టుకోవడం ఎందుకు,
ఎందుకు దాన్ని ఎప్పుడు, నాకు ఎప్పుడు అదే అనిపిస్తుందమ్మా, దాని మూలంగానే ఇంత అనుభవిస్తున్నాను, దాన్ని ఎప్పుడు చేసుకోకూడదు ఎందుకు, అది కాకుండా.
అయితే అంటే ఇక్కడ ఒక్క క్షణమే
అమ్మా,
అంటే మళ్ళీ భక్తులు దీన్ని ఇంకోలా తీసుకోకుండా, అది ఎందుకు అలా అంటే
మనసు తీసుకుంటే ఆత్మ అని భగవాన్ చెప్పినట్టు, మనసు తీసుకోవడం ఎలా అంటే మనసు కరిగిపోయే ప్రక్రియ అంటే ఇది. అంటే మనసే కదా అది మాయా, అది అబద్ధం అని, అది అది ఒక రూట్, అది ఒక రూట్ అంటే.
అవునమ్మా.
అయితే భగవంతుడి పట్ల సహజంగా భక్తి, సహజంగా ప్రేమ ఉన్నప్పుడు అది మనకి తెలియకుండానే దాని అంతట అది కరిగి జారిపోతుందంటి. సో అదొక పద్ధతి. సో మీకు అంత ప్రేమ, విశ్వాసము, అంత మాధుర్యం మీకు దొరికేసినప్పుడు దాన్ని ప్రత్యేకం తీసుకోవాలని అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు.
డెఫినెట్ గా. ఎప్పుడు అసలు ఎలా, నాకు ఇప్పటికే ఆశ్చర్యం అమ్మా, ఇప్పటికే ఆయన ఫోన్లోకి నేను ఎలా వెళ్ళాను, నేను ఏదో కావాలని వెళ్ళలేదు, ఏదో ఆయన అడిగి నేను చేయలేదు, ఏమీ లేదు. ఎందుకు వెళ్ళానో తెలీదు, ఏం చేశానో తెలీదు, ఇప్పుడు తెలుసుకోవాలని కూడా లేదమ్మా. ఉషా, ఎందుకు ఆ కారణాలు, ఎందుకు నాకు ఆ రిజల్ట్ వచ్చేస్తుంది, నాకెందుకు ఆ కారణాలు, అసలు నా ప్రమేయం అనేది లేదమ్మా.
అదిని నారాయణపేట నాన్నగారు వెళ్ళక ముందు వాళ్ళెవ్వరూ కూడా, అంటే మీరు సత్సంగం చెప్పిన ఈ 40-50 మంది ఎవరైతే ఉన్నారో, మీకున్న భక్తి వాళ్ళకు కూడా అంటించేశారు కదా. వాళ్ళు అక్షరమణమాలు చేసుకునేవారు, నాన్నగారు సత్సంగాలు చేసుకునేవారు, భాష రాని వాళ్ళు సత్సంగాలు పాటలు పాడుకునేవారు. అయితే మీరు ఫోటో పంపారు కదా మధ్యలో ఒకసారి.
అబ్బా ఎంత అద్భుతం అమ్మా. ఒకసారి ఫోటో పంపాను, పంపితే మా తమ్ముడు, మా చిన్నతమ్ముడు వస్తుంటే వాడితో పంపాను. పంపితే వాళ్ళు నాన్నగారు వచ్చారు, అది ఫోటో ఇలా తీయడం కారులోంచి, నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు అని ఓ కేకలంట. గబగబా ఈ పక్కన ఆ పక్కన పక్క ఊరు నుంచి అందరినీ పిలిచేసుకున్నారంట. పిలిచేసుకుని అప్పటికప్పుడు దండలు కట్టేవాళ్ళు దండలు కట్టుకుని గబగబా పాయసాలు చేసుకుని అందరినీ వంటలు చేసుకుని నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు అని అందరికీ భోజనాలు పెట్టుకున్నారంట అమ్మ. ఉషా, నాన్నగారు ప్రసాదం, నాన్నగారు ప్రసాదం అని. అది మా తమ్ముడు చూశాడు. వాడు నాతో అంటున్నాడు, అక్క వాళ్ళకి అంత ఇష్టం ఉంది కదా, నువ్వు ఇన్నాళ్ళు నువ్వు వాళ్ళకి ఫోటో కూడా ఇవ్వకుండా ఏం చేస్తున్నావు అక్క అన్నాడమ్మా. ఇమాజిన్ చెయ్యి అసలు. వాడు అన్నాడు, ఇన్నాళ్ళు నువ్వు వాడికి ఫోటో కూడా ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఎంత సంతోషం వేసిందో ఉషా నిజంగా.
అదే
వాళ్ళు నాకు నేర్పించే
ఫోటో చూసేది నాన్నగారు. అంటే ఫోటోకి నాన్నగారికి వ్యత్యాసం చూడనంత భక్తి ఏర్పడింది.
అంతేమ్మా. ఈ రోజు నువ్వు చూడు, ఏ గుడిసెలో చూడు, ఏ చిన్న ఇంట్లో చూడు, ఏ రూమ్ లో చూడు, నాన్నగారు భగవాను లేకుండా ఉండరు. నా ఇంట్లో ఎవరు ఉండరు, నా ఇంట్లో ఎవరు ఉండరు, అందరి ఇళ్లలోని నాన్నగారు భగవాను లేకుండా ఉండరు అమ్మా. ఉషా అసలు అంత, అది నేను చేయగలిగిన వేణమ్మా చేయగలిగే పనులేనమ్మా అవి. అసలు ఒక్కటి చెప్పు, అసలు వేణమ్మ చేయగలిగే పనుల గురువుగారు. ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే, కారణం మాత్రం వెతుక్కుంటూ ఉంటానమ్మా ఉషా, నాన్నగారు ఎందుకు ఇంత చేస్తున్నారు, నాన్నగారు ఎందుకు ఇంత చూస్తున్నారు అని. ఒక్క కారణం, ఏనాడు చేసుకున్నానో, ఎంత పుణ్యం చేసుకున్నానో, ఒక్క కారణం కనిపించదమ్మా అసలు. ఒక్క కారణం. ఒకసారి ఒక ఇన్సిడెంట్
ఆంటీ, ఆంటీ ఆంటీ
అమ్మా,
కారణం మీకు కనపడమ్మా
చెప్పు,
మీకు కారణం కనపడదు. కారణం లేకపోవడం ఏంటి, మీకున్నది అకారణ భక్తి.
ఏమో నువ్వు అన్ని అలా చెప్తావు ఉషా.
కాదు కాదండి, అకారణ భక్తి అని నేను ఎందుకన్నాను అంటే, మీకు వెతుక్కున్నామన్న కారణం లేదు మీ భక్తికి, అది అకారణ భక్తి. అకారణ భక్తి ఉన్నప్పుడు అది సహజంగా వస్తుందండి. ఎందుకంటే కేవలం సరే భక్తి మీ అంటే, ఇది పక్కన పెట్టిన నాకు తెలిసిన విషయం ఏంటంటే, అంటే ఇది కూడా భక్తులే చెప్పారు వేణం గారి గురించి. వేణం గారు ఇది మనం ఎంత లాగినా చెప్పరు ఈ విషయం. ఆవిడికి అంటే మురళి వాయించడానికి, మురళి చెయ్యడానికి దాన్ని చెక్కి దానికి హోల్స్ పెట్టి దాన్ని ఖాళీ చేయకపోతే ఆ అంత మధురమైన మ్యూజిక్ రాదు కదా. అలా వేణం జీవితం ఏమి ఈజీగా లేదండి. లేకపోయినా కూడా లైక్ అంటే కొన్ని కొన్ని కష్టాలు, మనుషుల వల్ల ఇబ్బందులు వచ్చినా కూడా ఆవిడ ఎప్పుడు కూడా నేను సరిగ్గా ప్రేమించలేకపోతున్నాను కాబట్టి అలా ఉన్నారు అనుకున్నారు తప్ప,
వాళ్ళు నెగిటివ్ గా ఉన్నారని ఒక్కరోజు కూడా ఆవిడ భావించలేదంటండి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో లోపం ఆవిడ చూడలేదు. నాలో లోపం వల్ల వాళ్ళు నాకు, నేను వాళ్ళని కరెక్ట్ గా చూడలేకపోతున్నాను అనుకున్నారంట. ఎంత నెగిటివ్ గా ఎవరు ఉన్నా కూడా, అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితంలో బోల్డ్ సంఘటనలు వస్తూ ఉంటాయి, లేకపోతే చాలా మందిని ఎదుర్కొంటూ ఉంటాము, లేకపోతే కుటుంబ సభ్యులో లేకపోతే బయట వాళ్ళు సంఘం నుంచో నెగిటివిటీ వస్తూ ఉంటుంది. అది సహజం అండి, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో అది సహజం. అయితే అది విసుక్కోకుండా, లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేయకుండా, అరే మనలో మన ప్రేమ కరెక్ట్ గా ఉంటే అప్పుడు మనలో లోటు ఉండకూడదు కదా అనేది అది ఎవరికి తట్టదా అండి. అంటే కంప్లీట్ గా ప్రేమ మీలో నిండిపోయి ఉన్న వల్ల నేను ప్రేమించలే. అది ఒక సందర్భంలో నేను కూడా ఉన్నాను. ఒక సందర్భంలో ప్రదీప్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మనం, విజయ ఆంటీ వాళ్ళ అబ్బాయి ప్రదీప్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అప్పుడు మీరు అంటే ఇబ్బందుల్లోనే ఉన్నారు మీరు. అయితే నాన్నగారిని మీరు అడిగిన ప్రశ్న అసలు నాకు ఇది ఊహకందదండి. కారణం లేదంటారు ఏంటంటే, అసలు మీరు మీరు నాన్నగారిని అడిగింది ఏంటి అంటే, మీరు నాన్నగారిని ఏమడిగారంటే, నాన్నగారు నేను హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతున్నాను ఒక వ్యక్తిని అని అడిగారు. దానికి నాన్నగారు చెప్పిన సమాధానం నాకు ఈ రోజుకి జ్ఞాపకం ఉంది. ఏమన్నారు చెప్పనా?
అయ్య బాబాయ్ ఎందుకులే,
మదర్ టెరీసా కూడా ఆ వ్యక్తిని చూడలేదమ్మా అంత బాగా చూస్తున్నావు నువ్వు
అన్నారు.
అంటే అంటే ఆ క్వాలిఫికేషన్ మీలో లేకుండా ఆయన ఏమి హైలైట్ చేయరాంటి. అది నాన్నగారు ఒక మాట అన్నారు అంటే అది రీజన్ లేకుండా అనలేదు, దానిలో బోల్డ్ కారణం ఉంది. అంటే నేను
ఏమనిపించింది చెప్పనా? అక్కడ ఆ సందర్భంలో నాకేమనిపించింది చెప్పనా? ఆవిడకి ఎంతో కృతజ్ఞతగా అనుకున్నాను, ఆయనకి ఎంతో కృతజ్ఞత చెప్పుకున్నాను. నాన్నగారితో ఈ మాట అనిపించుకున్నాను, కారణం ఆమె అయ్యుంటారు కనుక నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నానమ్మా.
ఆవిడ అంటే కృష్ణుడు భక్తుడి లక్షణాలు చెప్తాడు కదా భక్తి యోగంలో, అందులో అన్ని క్వాలిఫికేషన్స్ మనకు ఉన్నప్పుడు ఇంకా కారణం అవసరమా భగవంతుడికి అనుగ్రహించడానికి?
ఆయనకి ఏం తెలుసో నాకు తెలీదు. ఇంకొక సందర్భంలో అమ్మా ఏంటమ్మా
చెప్పండి ఆంటీ.
ఇంకొక సందర్భం
చెప్పండి.
ఇక్కడ ఒక స్వామి వచ్చారు ఇక్కడ కర్ణాటకలోనే మా ఇంటికి. ఒక చాలా ఇంటర్నేషనల్ స్వామి, ఆయన చాలా పెద్ద స్వామి అన్నమాట. మేము ఎవళ్ళం పిలవలేదు, ఏమీ లేదు, ఆయనకి ఆయనే వచ్చారు. వచ్చి కూర్చోండి, నేను దండం పెట్టుకోవచ్చా అని అడిగాను. అంటే వద్దు, మీరు కూర్చోండి, మీకు మెడిటేషన్ నేర్పిస్తాను అన్నారమ్మా. అంటే సరే కూర్చున్నాం, నేను మా ఆయన నా కోడలు. ఒక 45 మినిట్స్ నా కొడుక్కి ఫ్లూట్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఒక ఒక బౌల్ ఏదో ఉంటే దాంట్లో నిండా ఫ్లూట్స్ పెట్టుకున్నాడు. ఆడు ఆ ఒక ఫ్లూట్ తీసుకుని, ఆయన మేము కళ్ళు మూసుకుని ఉట్టి బ్రెత్ చూసుకోండి ఇంకేమి చేయొద్దు అన్నారు. కళ్ళు మూసుకుని కూర్చున్నాం, ఆయన ఫ్లూట్ ఊదారు అన్నమాట. ఎంత బాగా ఊదారంటే అసలు అప్పుడే అనిపించింది ఉషా, సామాన్య మానవుడు ఫ్లూట్ ఊదితే ఇంత గొప్పగా ఉంది. ఆ స్వామి ఫ్లూట్ ఊదితే ఆయన ఊపిరి అందులోకి వెళ్తూ ఉంటే ఎంత ఆనందపడిపోయి ఉంటారు వాళ్ళు, దానికి ఆశ్చర్యం ఏముంటుంది అని అనిపించింది అమ్మ. ఉషా చాలా బాగా ఊదారు. తర్వాత అయిపోయిన తర్వాత మా ఆయన్ని అడిగితే నాకేమి కాన్సన్ట్రేషన్ రా, 45 మినిట్స్ మెడిటేషన్ నేర్పించారు, నాకేమి కాన్సన్ట్రేషన్ రాలేదండి అని ఆయన లెగ్స్ వెళ్ళిపోయారు. మేడం మీ సంగతి ఏంటి అన్నారు. అంటే నాకు భగవాన్ అంటే నాకు చాలా థాట్స్ వచ్చినాయి అన్నాను. ఏం థాట్స్ అంటే నాకు భగవాన్ అంటే చాలా ఇష్టం, భగవాన్కి సంబంధించిన థాట్స్. భగవాన్కి సంబంధించిన థాట్స్ వచ్చినాయి అన్నానమ్మా. అంటే ఏం వచ్చినాయి అని ఏదో హూయ అమ్మాయికి సంబంధించింది ఏదో చెప్పాను. చెప్తే ఆయన అన్నారు, భగవాన్ నాటటాలే మహర్షి అన్నారు. నేను ఏమి రిప్లై చేయలేదు. తర్వాత ఏదో నీకు మెడిటేషన్ నీకు ఇది నేర్పిస్తాను అది నేర్పిస్తాను అని ఏదో చాలా చెప్పారు. ఒక 3 డేస్లో నీకు రియలైజేషన్ ఇప్పిస్తాను అన్నారు. నేను చాలా కంఫర్టబుల్ స్వామి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా పరిధిలో నేను అని మర్యాదగానే చెప్పానమ్మా. చెప్తే నువ్వు జీరో కనుక నువ్వు ఇలా అని నీకు భగవంతుని ప్రత్యక్షం చేస్తాను అన్నారు. ఏం చేసుకుంటాను స్వామి నేను భగవంతుణ్ణి అన్నాను. అదేంటి, భగవంతుడు ప్రత్యక్షం చేసుకోవటానికే కదా మానవ జన్మ వచ్చింది అన్నారు. కాదన్నాను. మరి ఏంటి అసలు భగవంతుడు అంటే ఏంటి చెప్పు అన్నారు గట్టిగా కొంచెం. అంటే ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడింది ఏది నిజం కాకపోవచ్చు స్వామి, కానీ ఇప్పుడు నేను కంప్లీట్ క్లారిటీతో చెప్తున్నాను. నా హృదయంలో ఏదైతే అన్బ్రోకెన్గా ఉన్న పీస్ ఏదైతే ఉందో అదే నాకు భగవంతుడు అని చెప్పాను. చెప్పేసరికి ఆయనకి చాలా కొంచెం బాగా అదే బాగా గుచ్చిగట్టిగా అన్నారు, నువ్వు జీరో అనుకుని నువ్వు మాట్లాడు, ఏదో గొప్ప అనుకుంటున్నావు అని చాలా తిట్టారు. ఇది పర్వాలేదు స్వామి అని నేను ఇంకేమి అనలేదు. తర్వాత భగవాన్ నాటటాలే మహర్షి అన్నారు, వాళ్ళు కలిశారు వీళ్ళు కలిశారు, గౌతమ్ బుద్ధుడు నన్ను కలుస్తాడు అన్నారు. గౌతమ్ బుద్ధుడు ఒక్క మెడిటేషన్ ద్వారానే తరించాలి అన్నాడు అని చెప్పారు ఆయన. కాదు స్వామి, అలా అంటారేంటి, ఏ జీవుడైతే పునర్జన్మలకి ప్రయాణం చేస్తున్నాడో వాడిని వాచ్ చేసి చూడు, ఇప్పుడే లేడన్న సంగతి తెలుస్తుంది అని గౌతమ్ బుద్ధుడే కదా స్వామి చెప్పాడు అన్నాను. ఆయనకి అసలు నచ్చలేదు అలాగంటాం. నచ్చకపోతే నేనేం చేయగలుగుతాను, నేనేమి ఆర్గ్యూ చేయలేదు, అయిపోయింది. ఇది నేను లక్ష్మికి చెప్పాను, లక్ష్మి నాన్నగారికి చెప్పారు. నాన్నగారు ఇంకా అసలు అలా ఎవరితోని ఆర్గ్యూ చేయకూడదు ఇది అది అని చెప్పారు. నాతో చాలా చెప్పారు. చెప్పిన తర్వాత మరోజు జిన్నూరు వెళ్ళానమ్మా. వెళ్తే అన్నారు, భగవాన్ నాటటాలే మహర్షి అంటే నీకేమనిపించింది అన్నారు. ఏమనిపించలేదు నాన్నగారు అన్న. ఎందుకు అనిపించలేదు అంటే మా భగవాన్కి కొత్తగా ఏమొస్తుంది నాన్నగారు తిడితే భగవాన్కి పోయేది ఏముంది అని అనుకున్నానేమోనండి, అందుకని నాకు ఏమీ అనిపించలేదండి అన్నాను. అంటే అసలు ఎంత అద్భుతం అంటే నాకు అదొక ట్విస్ట్ అమ్మ నా జీవితంలో. ఆయన అన్నారు, నువ్వు భగవాన్ని దేవుడు అనుకుంటున్నావు, అందుకని ఆయనకి పోయేదేముంది వచ్చేదేముంది అనుకుంటున్నావు. నిన్ను ఎవరైనా ఏదన్నా అంటారు, నీకేం పోతుంది ఏమొస్తుంది అన్నారు. నేను తల ఊపానమ్మా. అప్పుడు ఏమన్నారు తెలుసా, అలా నువ్వు ఉండు, ఈ సృష్టి అంతా ఏకమైతే నిన్నేం చేస్తుంది అన్నారమ్మా ఉష. సృష్టి అంతా ఏకమైనా నేనేమీ చేయలేదు అన్నారు. అసలు ఆ మాట చెప్పడానికి ముందు రోజు అసలు పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలి, నువ్వు ఎందుకు అలా మాట్లాడావు అని చెప్పారు. మళ్ళీ మరోజు ఏం చెప్పారు, అసలు అది చాలు కదా ఉష, మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా నేను ఎవరితోటైనా ఏదన్నా నేను మాట్లాడగలనా, అసలు నిజమే ఎవరో ఏదో అనుకుంటారు, నాకేం పోతుంది అనుకుంటే అసలు అదొక ట్విస్ట్ అమ్మ నాకు జీవితంలో. అది కూడా
ఇది సూపర్ అండి. ఎందుకంటే మనం సగం టైం కాదు, మోస్ట్లీ టైమ్ దీంట్లోనే వేస్ట్ అవుతుందండి.
అవునమ్మా,
ఎవరో అనుకున్నారు మీదే వెళ్ళిపోతుంది జీవితం.
ఇప్పుడు ఆయన ఏం పోయింది మనకు ఏమన్నా కొడతారా తిడతారా ఏం పోయి. తర్వాత నాకు ఆయన ఎంతో లిటరేచర్ పంపించారు, అది మళ్ళీ అందులోకి రమ్మని చాలా లిటరేచర్ అంతా పంపించారు నాకు. నేను హ్యాపీగానే ఉన్నాను స్వామి అని చెప్పాను అసలు మరి ఆయనకి. ఎందుకంటే నాకు నాలో వెళుతుంటే కదమ్మా ఇంకొక చోట వెతుక్కోవడానికి. వెలితి నిజంగా నాన్నగారి దగ్గర మాత్రం నాకు ఏనాడు వెలితి లేదమ్మా ఉష, నాన్నగారి దగ్గర ఏనాడు నాకు వెలితి లేదు. ఏది చేసినా ఏది చూసినా అద్భుతంగా ఉంటున్నప్పుడు నాకెందుకమ్మా ఇవన్నీ. ఇంకొక ఇది చెప్పనా నాన్నగారు, అంటే నాన్నగారు సబ్జెక్ట్ నన్ను చెప్పమంటే నేనేం చెప్పలేనమ్మా ఉష. నా అనుభవం నాకు నాకు స్వీట్నెస్ ఇచ్చేది మాత్రమే నాకు తెలుస్తుందమ్మా.
అది చాలండి మాకు.
ఇంకొకసారి కర్ణాటకలో ఇక్కడ చాలా రిచ్ అన్నమాట ఆయన, చాలా అంటే చాలా రిచ్. ఆయనకు ఆయన చాలా పెద్ద భక్తుడు, ఆయనకు ఆయనే శివుడు అనుకుంటూ ఉంటారనమాట. అన్నయ్యకి ఫ్రెండ్ ఆయన, మాకందరికి క్లోజ్ ఫ్రెండే. నేను కూడా అన్నయ్య అంటాను ఆయన్ని. ఆయన ఒకరోజు అన్నయ్య నన్ను, ఇంకా ఆయన పొలిటీషియన్ కూడా, చాలా ఎంపీలు ఏవేవో చేశారు ఆయన. ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు, నన్ను పిలిచారు. ఏదో ఒక యజ్ఞం చేశారమ్మా ఆయన, ఎప్పుడో భోజరాజు చేశాడంట. ఇప్పుడు మళ్ళీ ఆ యజ్ఞం ఎన్నో కోట్లయింది, ఒకేసారి ఎన్నో చోట్ల చేశాను అని ఒక హాఫ్ అన్ అవర్ చెప్పారు ఆ యజ్ఞం గురించి. దానికి ఎన్నో కోట్లయిందని చెప్పారు, వేలాది మంది స్వాములు వచ్చారని చెప్పారు. ఆఖరిలో నేను అన్నాను, ఇలా చేశాను ఎవరూ చేయలేదు ఇది అంటుంటే, మీరు చాలా అదృష్టవంతుడు కదా అన్నయ్య, ఆయన చేయించుకోవాలనుకున్నాడు మీ స్వామి. ఎవరైతే మీరు ఏ దేవుడికైతే మీరు చేయాలనుకున్నారో ఆ స్వామి చేయించుకోవాలనుకున్నాడు. ఆయన మీకు చేసే డబ్బునిచ్చాడు, ఎంత కావాలో అంత డబ్బునిచ్చాడు, చేసే బుద్ధిని కూడా ఇచ్చాడు, చేయించుకున్నాడు అన్నాను. అనేసరికి ఆయన, ఏంటి అంటే నాదంటూ ఏమీ లేదంటావా అయితే అన్నారు. అదే స్వామి, మీరు అంత భక్తితో ఉండి ఆయన చేయించుకోకపోతే మీరు చేయించుకోగలరా అన్నాను. అంటే నీ గురువు ఎవరమ్మా అన్నారు. అంటే ఒక 15 నిమిషాలు చెప్పాను ఉష, అసలు ఏంటో నాకు గురువు అనగానే వచ్చేసిందనమాట ఒక వరదలాగా. నాన్నగారు ఆ దుఃఖరహిత స్థితికి ఎలా తీసుకెళ్తారు, దుఃఖం అనేది ఎలా పుడుతుంది, ఎలా తీసుకెళ్తారు నాన్నగారు, అసలు పచ్చగడ్డితోటి దూడను తీసుకెళ్ళినట్టు అన్నట్టు ఒక 15 నిమిషాలు చెప్పానమ్మా. అందరూ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అందరూ స్టన్ అయిపోతున్నారు అన్నమాట, ఆ చుట్టూ ఉండే వాళ్ళందరూ. అప్పుడు అన్నారు, నీ గురువు గారి గురించి మొత్తానికి తర్వాత ఏదో కొంచెం డిస్కషన్ అయ్యింది, అయితే మరి నేను ఇన్ని చేశాను కదా, అంటే నాకేమీ లేదన్నమాట అయితే అన్నారమ్మా. అంటే అన్నాను, అదేంటని అలా అంటారు, మీరు అన్ని చేశారు కాబట్టి నా గురువు గారిని మీరు చూస్తానన్నారు కదా, దర్శనం చేసుకుంటానన్నారు, అట్లా అన్నింటి రిజల్టే అన్నయ్య ఈ మాట అన్నాను. షాక్ ఉష అందరూ. అంటే నేను ఈ గురువు గారిని చూడటానికి నేను ఇవన్నీ చేయాలా అన్నట్టు అనమాట ఆయన. అంటే నేను నిజంగానే చెప్పాను, నాకు అది అక్కడ ఏమి ఎగ్జాజరేషన్ ఏం కాదు, నిజంగానే చెప్పాను. అప్పుడు అన్నారు, అయితే మరి నువ్వేం చేసావు కాబట్టి నీకు ఆ గురువు దొరికారు అన్నారు. అనంటే నేను ఎప్పుడు చేసుకున్నానో ఏం చేసుకున్నానో నాకు తెలీదు, ఈ జన్మలో అయితే నేనేమి చేయలేదు, ఖచ్చితంగా నేను ఎంతో ఎన్నో జన్మల్లో చేసుకున్నాను కాబట్టే నాకు ఆ గురువు దొరికారు అన్నానమ్మా. అందరూ షాక్ అన్నమాట, అసలు నన్ను కొట్టడం ఒకటే తక్కువ అక్కడ. అది అందులో ఏమన్నా ఎగ్జాజరేషన్ ఉందా ఉష? ఎలాంటి ఎగ్జాజరేషన్ లేదు కదా అన్న. ఏమైతే ఏంటి నువ్వు అలా మాట్లా అమ్మా, చెప్పమ్మా.
అంటే కరేజ్ కూడా వస్తుందంటే క్లారిటీలోంచి.
కరేజ్ ఏముందమ్మా, అది ఉన్నదే కదా.
అంటే ఉన్నది చెప్పడానికి కరేజ్ ఉండాలి కదా అంటే. చెప్పండి అంటే.
ఒకసారి నాన్నగారు దగ్గర నర్సాపురం డాక్టర్ గారు అనుకుంటాను, ఎంత బాగుంటుందో నాకు అది ఎన్నోసార్లు తలుచుకుంటాను. మీకు చాలా పార్షియాలిటీ నాన్నగారు, నేనంటేనే మీకు చాలా ఇష్టం, అందరంటే కూడా ఉండాలి కదా మీకు అన్నారంట అని రాసి ఇచ్చారంట ఒక పేపర్లో. అప్పుడు ఆయన నాన్నగారు పెన్ తీసుకుని అదే పేపర్ మీద రాశారంట, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు అని. ఎంత అద్భుతం ఉషాది, ఎంత అసలు ఎంత అద్భుతం చూడు. ప్రతి ఇన్ని వేల మంది భక్తులు ఎవరైనా నాన్నగారు మన అని నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి మన అని ఎవరు అనుకోరు, నా నాన్నగారు నా సొంతం అని అనుకుంటారు. అది ఇంకా ఎంత బాగుంది చూడు అసలు. ఆయన నోటమట వచ్చిన మాట కదమ్మా.
అవునండి
అసలు. ఒకసారి నేను అడిగానమ్మా నాన్నగారిని, నాన్నగారు మీరు ముముక్షత్వం కావాలి తప్పకుండా అదే పెట్టుబడి అని అంటున్నారు కదా నాన్నగారు, నాకు ఎప్పుడు ఉషా ఇప్పటికీ నాకు జ్ఞానం కావాలి, ఏమైనా నేను జ్ఞానం సంపాదించుకోవాలి అని అసలు ఎప్పుడు ఒక్క థాట్ రాదమ్మా ఉషా. నాన్నగారిని అడిగేశాను, అసలు ఎప్పుడు తెలియదు నాన్నగారు, ఎప్పుడు అనిపించదు నాన్నగారు అన్నాను. ఆయన ఎంత దిగిపోతారంటే అసలు ఆ లవ్ని తట్టుకోవడం అనేది చాలా కష్టం అమ్మా. నీవు డిజర్వ్ అవ్వు చాలు, నీకు డిజైర్ అక్కర్లేదు అన్నారమ్మ ఉషా. నువ్వు డిజర్వ్ అవ్వు చాలు, డిజైర్ అక్కర్లేదు అన్నారు అని ఆ నవ్వు ఏదో ఒకటి ఒకలా నవ్వడం అనమాట. ఇది ఇంత పిచ్చిదా అన్నట్టు నవ్వటం. అసలు ఆ పిచ్చిదా అనే నవ్వు కోసం అన్నా ఏవో పిచ్చిగా ఉండాలనిపిస్తుంది నాకు.
అండ్ ఇంకొకటి అంటే నాకు అసలు నాన్నగారిని చూసే పద్ధతి చూస్తే, అంటే ఐ మీన్ ఒక పెయింటింగ్ వేసేసి మిమ్మల్ని, అంటే ఆ కళ్ళలో మీకు ఆయన పట్ల ఆరాధన భావన, మీరు ఆయన దగ్గర ఎంత దూరంలో నుంచి నాకు గుర్తు, మీరు మన ఎస్ఆర్ నగర్ లో మన ఇందిరి గారి ఇంట్లో నాన్నగారు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆ వాష్ బేసిన్ దగ్గర కూర్చునేవారు. నాన్నగారి గది నుంచి బయటకు వచ్చేస్తే వాష్ బేసిన్ ఉంటుంది కదా.
అవునమ్మా,
ఆ వాష్ బేసిన్ దగ్గర అంటే లాస్ట్ మెంబర్
అంతే. మరి కుర్చీ కావాలి
నాన్నగారు అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు, ఇటు నుంచి అటు వచ్చేటప్పుడు వేణమ్మ దగ్గర ఆకుండా ఎప్పుడు వెళ్ళలేదు.
అవునమ్మా, అది నిజంగా నాకు వరం అనమాట. ఒక్క సెకండ్ అయినా, ఒక 2-3 సెకండ్స్ అయినా ఆగేవారు, ఆగి ఒకసారి అలా చూసి వెళ్ళిపోయేవారు. అసలు
ఆయన నవ్వు కోసం మీరు, నాకు ఒక సందర్భంలో చెప్పారు ఆయన నవ్వితే చాలు, అసలు మాట్లాడక్కర్లేదు చూడక్కర్లేదు, ఒక్కసారి నవ్వితే చాలు అనుకున్న భక్తురాలు మీరు. ఒకవేళ చెప్పండి,
ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒకసారి నవ్వేవారు, తప్పకుండా నవ్వేవారు. ఏదో ఒక రోజుని ఒకలాంటి నవ్వు నవ్వేవారు మొహంలోకి చూసి, నా కోట అయిపోయింది అని ఆనందపడిపోయేది, దాచేసుకునేదాన్ని అనమాట ఆ నవ్వుని, అయిపోయింది అనుకునేదాన్ని. ఎప్పుడు ఒక్కొక్కసారి 3 రోజులైనా నవ్వేవారు కాదు, అమ్మో ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు చూడాలి అని కూడా అనుకునేదాన్ని అమ్మా. అంత ఇష్టం అసలు ఆ నవ్వు అంటే. అది లాస్ట్ లో చెప్పాను కదా మోషా, అసలు ఆ నవ్వుని అన్నాళ్ళు కోరుకున్నాను. అదే ఆ రోజు అప్పుడు ఇంకా లాస్ట్ 4-5 డేస్ ఏమో ముందు ఆ కిటికీలోంచి చూపించేవారు కదా అందరికి, కిటికీలో దగ్గరికి వచ్చి చూశాను, నాకు అసలు చూడలేకపోయాను ఆ కిటికీలోంచి, నాకు అసలు కనపడలేదు, వద్దులే అనుకుని వెళ్ళిపోయాను ఇంటికి. మరోజు పొద్దున్న ఎక్కడికో వెళ్దామని కారు రమ్మన్నాను, ఇంకా రాలేదు. సడన్గా ఒకసారి నాన్నగారిని చూసి వచ్చేద్దాం అనుకుని గబగబా పరిగెత్తుకుని వచ్చానమ్మా. నేను మా కజిన్ ఇద్దరు వచ్చాం. సరిగ్గా సత్యనారాయణ రాజు గారు త్వరగా రండి అంటున్నారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి నాన్నగారిని వీల్చైర్లో తిప్పుతున్నారమ్మా, బయట వీల్చైర్లో మొత్తం నాన్నగారు కనిపిస్తున్నారు కదా. కిటికీలోని చూస్తే కొంచెం ఏదో కనిపించేవారు, అసలు మొత్తం నాన్నగారు కనిపిస్తున్నారు. నాన్నగారు నిజంగా నాకు దర్శనం ఇవ్వడానికే అనిపించింది అమ్మ ఉషా. ఆయనకి ఇన్ఫెక్షన్ వస్తుందని మమ్మల్ని ఇంకా ఎవరో ఒక పెద్ద వ్యాన్ నిండా పైనంతా సామాను అదే బ్యాగ్స్ కట్టుకుని ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారేమో. వాళ్ళలోకి 7-8 మంది వచ్చారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు భీమవరం బేబీ ఇంజనీర్ గారు ఉన్నారు, నేను మా కజిన్ ఉన్నాం, మేమందరం ఒక కార్నర్లో పర్వాలేదు నించోండి అని అంటే కార్నర్లో నించున్నామమ్మా. నించున్నాక 3 సార్లు తిప్పారు ఇంటి చుట్టూరు, తులసికోట దగ్గర ఆపారు. ఎప్పుడు కూర్చుంటారు కదా ఇంటి పక్కనే, అక్కడ పెట్టారు అన్నమాట ఆ చైర్, వీల్ చైర్ పెట్టే. వీళ్ళందరూ దూరం నుంచి వచ్చిన వాళ్ళని పిలిచాడు వర్మ. కొంచెం దగ్గరికి వచ్చాక అక్కడి నుంచి వచ్చారు, తాతయ్య చూడండి చూడండి తాతయ్య అని చాలా సార్లు అన్నాడు. అసలు కళ్ళు ఇప్పలేదమ్మా, అలాగే ఉన్నారు. అసలు ఏమి ఇంత కదలిక అనేది లేదు అసలు. చాలాసేపు అన్నారు, వాళ్ళు వచ్చేసారు. తర్వాత బేబీ ఇంజనీర్ గారు దగ్గరికి వచ్చారు, చూడండి తాతయ్య చూడండి తాతయ్య అన్నాడు. అప్పుడు కూడా అసలు కదలిక లేదమ్మా. తర్వాత వెనక నుంచి సూర్యావతి వేణమ్మని పిలువు అంటున్నారు అన్నమాట. నేను కొంచెం కొంచెం దగ్గరికి వెళ్ళాను, చాలా దూరంగానే ఉన్నాను. హైదరాబాద్ నుంచి వేణమ్మ గారు వచ్చారు అన్నాడు అమ్మ ఉష. బ్రైట్ గా కలిపారమ్మా, బ్రైట్ ఎంత అంటే ఇప్పి అదే నవ్వు. నాకు అదే అనిపిస్తుంది, ఖచ్చితంగా 100% ఏది కోరుకుంటామో అది ఇచ్చి తీరుతారు అని ఆవేళ అనిపించింది అమ్మ ఉష. జీవితం అంతా కోరుకున్నాను నేను, అదే నేను లాస్ట్ చూడడం ఆయన్ని, అదే నవ్వు నవ్వారు చెయ్యిల
లాస్ట్ చిరునవ్వు. అంటే ఇంద్రియాలు బాడీ సహకరించిన టైంలో అంటే
అసలు కళ్ళిప్పడం. సత్యనారాయణ రాజు గారు అంటున్నారు వారం రోజుల తర్వాత ఇవాళ కళ్ళిప్పారు అంటున్నారు ఆయన. చెయ్యి కూడా ఇలా పైకెత్తారమ్మా, ఇలా ఆశీర్వదించినట్టు ఇలా పైకెత్తారు, పెట్టేసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ ఒకసారి అతి కష్టంగా కొంచెంగా ఇప్పారమ్మా కళ్ళు, అతి కష్టంగా కొంచెంగా ఇప్పారు. తర్వాత మూసేసుకున్నారు, ఇంక మళ్ళీ మళ్ళీ తెరవలేదమ్మా. తీసుకొచ్చి అక్కడ బయట షెడ్లో పెట్టారు, బయట కూర్చుంటాం కదా సంధ్య గారి ఇంటి దగ్గర, అక్కడ కొంచెంసేపు పెట్టారు. ఏమి మాట్లాడలేదు, మళ్ళీ కళ్ళు కూడా ఇప్పలేదమ్మా. జీవితం అంతా నవ్వు కోసం, ఆ నవ్వు కూడా ఎంత అమ్మా అమ్మా
చెప్పు స్మైల్ అంటే
అమ్మా,
బహుశా అదే లాస్ట్ స్మైల్.
అవునా, తెలియాలమ్మా.
అవును, ఎందుకంటే తర్వాత మళ్ళీ కళ్ళు తెరవలేదంటే నాన్నగారు. అంటే అంటే ఎంత అమూల్యమైన మూమెంట్ అంటే ఇది. అంటే దూరంగా చూసి ఆనందించి, అంటే నాన్నగారు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆయనతో మాట్లాడక్కర్లేదు, ఆయన చూసి ఆనందించి ఆయన నవ్వు చాలు అనుకునే డివోషన్, ఏం డివోషన్ అంటే అది? ఐ మీన్ అసలు అంటే అంత మాధుర్యమా ఒక మనిషిలో?
చాలా, అందులో మాత్రం డౌట్ లేదమ్మా ఉష, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు కూడా జస్ట్ నాన్నగారు అని ఏది ఏ ఇన్సిడెంట్ తలుచుకున్నా అసలు వరదలాగా వస్తుంది అన్నమాట, అంత ఆనందం వస్తుంది. నేను అది జ్ఞానం అని అన్నమ్మా, నాకు జ్ఞానం కావాలని ఇప్పటికీ లేదు, ఇప్పటికీ లేదు. దాని గురించి నేనేం మాట్లాడతానమ్మా, నాన్నగారు జీవితం అంతా చెప్పింది జ్ఞానం గురించి చెప్పారు, నువ్వేమో నన్ను మాట్లాడమంటావు, నేను జ్ఞానం గురించి నేనేం మాట్లాడతానమ్మా.
అంటే జ్ఞానం గురించి ఎవరు జ్ఞానం గురించి ఏం మాట్లాడతానంటే గుర్తొచ్చిందంటే నాకు, చూసారా గురువు గారు గుర్తారు, ఏ ఏ టైంకి ఏది అవసరమో మాట చెప్పిస్తున్నారు, లేకపోతే నేను మర్చిపోతాను. మీరు నాన్నగారు టోటల్ గా పిక్ అవ్వక ముందు ఒక ట్రిప్ నాన్నగారి దగ్గరికి మీరు ఉండలేక నేను నాన్నగారితో 4 రోజులు గడపాలి అని మీరు జిన్నూరు వెళ్ళారు. ఆ జిన్నూరు వెళ్ళినప్పుడు ఒక 4 రోజులు 5 రోజులు మీరు కంటిన్యూస్ గా వెళ్తే మీతో ప్రతిరోజు వేణమ్మ నువ్వు సత్సంగం చెప్పు అని ఆయన అన్నమాట నిజమా కాదా?
నిజమే అమ్మా, ప్రతిరోజు చెప్పు చెప్పు అనేవారు అనేవారు. ఆ రోజుల్లో జరిగిందమ్మా ఒక ఇంకొక పెద్ద ట్విస్ట్ అనమాట. నేను అది పర్వాలేదమ్మా చెప్పొచ్చా?
బ్రహ్మాండంగా చెప్పా, మీకు చెప్పాలండి చెప్పండి.
ఇప్పుడు నేను ఇష్టం ఇష్టం అని తిరుగుతున్నాను కదా, తిరుగుతుంటే లక్ష్మి అన్నారు ఏంటి ఇష్టం ఇష్టం అని అంటారు, మీకు ఉన్న ఇష్టం నిజమైన ఇష్టం కాదు, మీ హృదయంలో ఉండే నాన్నగారిని ఇష్టపడి నాకు ఇష్టం అని చెప్పండి, అప్పటి వరకు చెప్పకండి అన్నారు. 15 డేస్ ఉషా, ఎందుకంటే నా ఇష్టం నాకు తెలుసు, అది నన్ను ఎంత సుఖ పెడుతుందో నాకు తెలుసు, అది కాదన్నారు. లక్ష్మిని వదిలేద్దాం అనిపించింది ఉషా, కానీ నా వల్ల కాదు, ఆవిడ అంటే నా నా బాడీలోనే నా మనసులోనే కూడా ఒక పార్ట్ ఆవిడే.
అవును తెలుసు.
15 డేస్ నరకయాతను అనుభవించానమ్మా, టెంపరేచర్ కూడా వచ్చేసింది. 15 డేస్ తర్వాత అప్పుడు అర్థమైందమ్మా, ఓ అప్పటి వరకు నాకు మనసుకి హృదయానికి తేడా తెలీదు. ఓ మనసుతోటి చేసేది ఏదైనా కరెక్ట్ కాదన్నమాట, హృదయం అనేదే ఒకటి ఉంటుంది కదా, దాంతో దాని వరకు వెళ్ళాలన్నమాట అని అప్పుడు అనిపించింది. తర్వాత బాగా హూయామై బాగా ఇష్టపడ్డానమ్మా, తర్వాత క్వశ్చన్ చేసుకోవడం, వాచింగ్ అది చాలా ఇష్టపడ్డాను. అందులో కూడా ఎంతో అంతా కాదు కానీ ఎంతో కొంత క్లారిటీ వచ్చింది. తర్వాత అందులో పడి ఉన్నాను కదా, ఆ హూయామై దాంట్లో పడి ఉన్నాను. తర్వాత తర్వాత ఏమైందంటే, లక్ష్మి తర్వాత అసలు శరణాగతి అంటే పిచ్చి ఇష్టం వచ్చేసిందమ్మా. శరణాగతి నేను ఎప్పుడు శరణాగతి అంటే భయం నాకు, మోసం చేస్తుంది, నేను శరణాగతి చెందాను అంటుంది కానీ అది శరణాగతి కాదు, తలంపు కూడా రాకూడదు శరణాగతి అంటే అని నాకు ఎప్పుడు ఆ స్థితి గురించి తలుచుకోవడానికి భయం. అప్పుడేమైంది, ఇంకా ఆఖరాఖరిలో ఇష్టపడుతున్నాను బాగా. నాన్నగారి దగ్గరికి ఆ 4-5 రోజులు వెళ్ళాను చూడు, అప్పుడు ఒక రోజు చీటీ రాసి ఇచ్చానమ్మా నాన్నగారికి. నాన్నగారు నాకు శరణాగతి అంటే చాలా భయం, నన్ను మోసం చేసుకుంటున్నాను అనిపిస్తుంది, కానీ ఈ మధ్య చాలా ఇష్టంగా అనిపిస్తాను నాన్నగారు, కానీ ఏ తలంపు వచ్చినా శరణాగతి ఇష్టం అంటున్నావు, మళ్ళీ ఈ తలంపు నీకు ఎందుకు రావాలి అని నా మనసు నన్ను తినేస్తుంది నాన్నగారు. అసలు భరించలేకపోయేది అనుకో, నా మనసును నేను భరించలేకపోయాను. ఏ తలంపు వచ్చినా సరే తినేసేది, నీకు ఇష్ట శరణాగతి అంటే ఇష్టం అయితే నీకు ఎందుకు వచ్చింది అనేది అనమాట. అన్ని భరించలేకపోతున్నాను నాన్నగారు, నన్ను రక్షించండి నాన్నగారు అని రాసిచ్చాను చీటీ. అసలు అద్భుతంగా చెప్పారు ఉషా, అసలు ఇంకా ఇంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదు. ఏమన్నారంటే, గౌరవంగానే రాసావన్నారు, ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాలేదు, గౌరవంగా రాశానంట. ఆడుకోవటం అంటే ఆయనలే, అసలు గౌరవంగానే రాశావు కానీ నీ తలంపులు సుడిగాలులాగా ఉన్నాయనుకో అమ్మా, సుడిగాలులాగా ఉన్నాయి నీ తలంపులు అమ్మా, సుడిగాలులాగా ఉన్నాయి నీ తలంపులు అనుకో, సుడిగాలులాగా ఉన్నప్పుడు అది ఎందుకు అని నువ్వు అంటున్నావు కదా, ఆ సుడిగాలి ఏంటనుకుంటున్నావు, నీ ప్రారంభమే నీకు వస్తుంది కదా, అప్పుడు నువ్వేం చేస్తావంటే శివుడు చేయలేని పని గురువు చేస్తాడు, ఎందుకంటే నీ తలపోయేది నీ పీక పోయేది తలపాగా పోయేలా చేసి తీసేస్తాడు. కానీ గురువుకు కూడా సాధ్యం కానిది ఏంటంటే చూపించకుండా తీయలేడు, అందుకని నీకు చూపిస్తాడు తీసేస్తాడు, చూపిస్తాడు తీసేస్తాడు. ఓ ఇప్పుడు చూపించి తీసేయడానికి చూపిస్తున్నాడు అన్నమాట నీకు, ఆ సుడిగాల్ని తీసేయడానికి చూపిస్తున్నాడు గురువు, చూపిస్తున్నాడు. అదంతా ఏంటనుకుందావు, అదంతా గురువు అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని నీ మనసు ఒకటే ఆలోచిస్తుంది, ఎప్పుడు రెండు ఆలోచించలేదు కదా, అందుకని నువ్వేం చేస్తావంటే ఆ అనుగ్రహాన్ని అనుభవిస్తూ ఉండు, గురువు అనుగ్రహం కదా అది, అనుగ్రహాన్ని అనుభవిస్తూ ఉండు. ఇది ఎలా వచ్చిందో అలా పోతుందిలే బాబా, అద్భుతం అంటే అద్భుతం అమ్మా, ఇది ఎలా వచ్చిందో అలా పోతుందిలే అని అన్ని చెప్పారు, చాలా చెప్పారమ్మా నాకు. ఇది ఒక్కటే గుర్తుందమ్మా నాకు, అది ఒక 15 మినిట్స్ అన్నా చెప్పారు. నువ్వు చేసేది జస్ట్ నువ్వేం చేస్తావంటే అనుగ్రహాన్ని అనుభవించి నీకు అప్పు ఉండడం మేలా అప్పు తీరిపోవడం మేలా అన్నారు, ఎందుకంటే అది మరి నా ప్రారంభమే కదా, అదే కదా వచ్చింది, నీ అప్పు నీ గురువు తీరుస్తున్నాడు అన్నారు, నీకు చూపించి నీ అప్పు నీ గురువు తీరుస్తున్నాడు. ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి అమ్మ ప్రారంధాన్ని ఎందుకు అనుభవించాలి, ఎలా అనుభవించాలి, ఎలా దాన్ని అప్పు తీర్చుకోవాలి అన్నది ఏ గురువు ఇంతవరకు నాన్నగారిలో చెప్పు ఉండడు అనిపించిందమ్మా. నిజంగా ఏ గురువు చెప్పు ఉండడు. జస్ట్ నువ్వు అప్పటి నుంచి అనిపిస్తూ ఉంటుందమ్మా ఉష, నీకు కష్టం ఉందనుకో నాన్నగారితో కలిపి దాన్ని అనుభవించు, నీకు సుఖం ఉందనుకో నాన్నగారితో కలిపి దాన్ని అనుభవించు, నీకు ఏదుంటే అది, ఏదుంటే నీకు టైం ఉంటే నాన్నగారితో కలిపి నువ్వు టైంని అనుభవించు. టైం లేదా నువ్వు నీ పనిలో ఆ నాన్నగారిని కలిపి నువ్వు పని చేసుకో. అసలు ఎంత అద్భుతం ఉష, నాన్నగారిని కలిపిన తర్వాత అది ఇంకొకటి అవడానికి ఛాన్స్ లేదు. అసలు ఇంత ఇంత ఆనందం, ఇంత ఇది ఆయన ఇస్తున్నప్పుడు ఎందుకు ఎందుకు ఆయన్ని మనం కొలుసుకోకూడదు, ఎందుకు ఆయన్ని ఇది చేసుకోకూడదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు అన్నమాట, నాన్నగారు వచ్చిన కొత్తలో అందరూ మేము నాన్నగారు నాన్నగారు అని చెప్పుకుంటుంటే ఒక ఆయన అన్నారు, ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, చాలా భక్తుడు ఆయన కూడా, ఇంత ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది దేవుళ్ళు ఉండగా మళ్ళీ కొత్తగా మళ్ళీ గురువులు కావాల్సి వచ్చారా మీకు, ఈ మనుషుల్ని పూజించుకోవాలా అన్నారు. అంటే మన అరుణంది ఎందుకు అలాగంటున్నారు మీరు, కృష్ణుడు ఎప్పుడో ఎవరో చేశాడు, కృష్ణుడో రాముడు వాళ్ళందరూ ఎప్పుడో ఏదో చేశారు, అది మధ్యలో ఒక 100 మంది వాళ్ళు చూసిన వాళ్ళు ఇంకొకరికి చెప్తే 100 మంది తర్వాత మనం వచ్చాం, మనకి వాళ్ళు చెప్పింది మాట విని మనం దేవుడు అని పూజించుకుంటున్నాం. అదే దేవుడు ఇప్పుడు వాళ్ళు పుట్టారు వాళ్ళు వెళ్ళిపోయారు, అలాగే నాన్నగారు వాళ్ళు వచ్చారు, ఆయన పూజించడం ఎదురుగా ఉండే నాన్నగారిని పూజించడం తప్ప మీకు అని అడిగింది. ఎంత అద్భుతం చూడు అసలు అని అడిగింది. అడగానే తర్వాత ఆయన కూడా చాలా పెద్ద భక్తుడు అయిపోయారు, ఆయన కూడా నాన్నగారు అంటే అసలు ఆ క్లారిటీ ఇచ్చింది ఎవరు, నాన్నగారు కదా ఆ క్లారిటీ.
అసలు అందరికి అంటే డివోటీస్ అంటే అసలు ఒక సందర్భంలో అంటే మీరు ఈ మాట అంటే నాకు గుర్తొస్తుంది, భగవాన్ డివోటీ ఒక ఆయన సూర్య అని అరుణాచలం రెగ్యులర్ గా వస్తారనమాట. ఆయన యాక్చువల్ గా మన భక్తులందరినీ చూసి వీళ్ళకి ఏంటి అసలు క్రమశిక్షణ ఉండదు, ఏమేమి ఉండదు, అలా సరదా సరదాగా గంతులు వేసుకుంటా ఏదో హ్యాపీ హ్యాపీగా పిల్లల్లా తిరిగిస్తూ ఉంటారు, వీళ్ళకి ఒక ధ్యానం లేదు ఒక క్రమశిక్షణ లేదు అనుకుని నాన్నగారి దగ్గరికి ఒకసారి రావడం జరిగింది ఆయన.
అవునమ్మా అవును.
అప్పుడు అప్పుడు నాన్నగారు అన్నారు అంటే వాళ్ళు మా దగ్గర ఆత్మానందం అనుభవిస్తున్నారండి, అది వాళ్ళకి కూడా తెలియదు అన్నారండి.
అవును అవునమ్మా అవునమ్మా, అందులో అసలు డౌట్ లేదు. ఆ రోజు నేను కూడా ఉన్నానమ్మా, ఆ రోజు
ఉన్నారా,
ఆ రోజు ఉన్నానమ్మా, ఆయన కూడా ఏవో సర్కస్ లో కూడా చేశారు.
అవును
చాలా చాలా ఇంకొక సందర్భంలో అమ్మా ఉష, చించినాడు మీటింగ్ అనమాట, చించినాడు మీటింగ్ అయిపోయింది, వచ్చేస్తున్నాను నేను ఆటోలో వచ్చినట్టున్నాను, ఆటో దగ్గరికి వస్తుంటే నాన్నగారు కారు వచ్చి ఆగింది, జిన్నూరు వస్తావా అని అంటే వస్తాను నాన్నగారికి, నాతో వచ్చిన వాళ్ళని అక్కడే వదిలేసి కారు వేసాను. ఎక్కేస్తే ఎప్పుడు అడిగేవారు అనమాట, నీకేమి నచ్చింది ఇవాళ మీటింగ్, ఎలాగైంది అంటే చాలా బాగుంది నాన్నగారు అంటే ఏది నచ్చింది అన్నారు. మీరు ఎక్కువ చెప్పలేదు కానీ నాన్నగారు ఒక్క మాటే చెప్పారు కానీ అది చాలా బాగుందండి అని అన్నాను. ఏంటంటే ఉన్నదాన్ని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటా ఉంటే లేనిదాన్ని పెద్ద పెద్ద సాధనలు చేసి తీసుకోక్కర్లేదు, ఉన్నదాన్ని గురించి దాన్ని నువ్వు ఆలోచించుకుంటా ఉంటే లేనిదాన్ని గురించి నువ్వు సాధనలు చేయక్కర్లేదు తీసుకోక్కర్లేదు అవే ఉండనే ఉండవు అన్నారు. అది చాలా బాగుంది నాన్నగారు, అద్భుతం నాన్నగారు అది అన్నాను. అంటే ఇలా వెనక్కి తిరిగి ఉన్నది ఏదంటే మన స్వరూపం, ఉన్నదాన్ని గురించి నువ్వు అనుభవిస్తూ ఉంటే, లేకపోతే ఉన్నదాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే, ఉన్నదానితో నీకు తాదాప్యం ఉంటే, లేనిదాన్ని తీసేసుకోవడానికి నువ్వేమీ ప్రయత్నం చేయక్కర్లేదు, నువ్వు సాధనలు చేయక్కర్లేదు అన్నారు. చాలా బాగుంది నాన్నగారు, చాలా బాగుంది నాన్నగారు అంటే అన్నారు. అంటే ఇలా వెనక్కి తిరిగిపోయి నీకు అది నచ్చిందా అన్నారు. చాలా బాగుంది నాన్నగారు, మీరు ఎక్కువ చెప్పలేదు అన్నాను. అంటే అవునా, అయితే నువ్వు కావాలనుకుంటే దానికి సుకుమార్గం అని పేరు పెట్టుకో అన్నారు ఉష. దానికి ఒక అదొక మార్గం అంట, దానికి కావాలంటే సుకుమార్గం అని పేరు పెట్టుకో అన్నారమ్మ. అసలు ఎంత ఇంకా అసలు మామూలు అదృష్టం అంటావా అసలు, ఇంకా ఏం కోరుకోవాలి చెప్పు అసలు ఆయన నుంచి. ఇంకొక సందర్భంలో ఆంధ్రాశ్రమంలో అన్నమాట మేడ మీద కూర్చున్నాం అందరూ, అంత ఫుల్ గానే ఉన్నారు అంతా. ఆవేళ నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను అనమాట. అయ్యో నేను నాన్నగారు అక్కడ ఉండగా నేను రావాలి, ఇంట్లో ఏదో పెళ్లి ఏదో ఉంది, వచ్చేస్తున్నానని ఏడుపు వచ్చేస్తాను. నాకు నాన్నగారు కుర్చీ వెనకాల కూర్చుని ఏడ్చేస్తున్నాను, ఏడుపు వచ్చేస్తుంది. మామూలుగానే నాకు ఊ అంటే ఏడుపు వస్తుందిలే.
అవునవును.
అన్నారు వేణమ్మా అని, వేణమ్మా అని పిలిచి మరి వేణమ్మా, నేను అరుణాచలేశ్వర్ ఆ కొండని రాళ్ళగొట్టే అనుకుంటాను, రాళ్ళగొట్టలాగే అనిపిస్తుంది, కానీ నా గురువు ఇష్టపడుతున్నాడు కదా అందుకని నేను హితవు చేసుకుంటున్నాను అన్నారు ఉష. అసలే ఏడుస్తున్నానేమో, ఇంత దిగాల నా కోసం అని. ఇంకా మద్రాసు వచ్చేదాకా ఏడ్చాను. అంత బాధలు పెడతారు అనుకో ఆయన, అంత అంత దిగిపోవాలా
అంటే మీ మనసు ఎంత మృదువు అంటే ఆ మృదువుకి తగ్గట్టుగా ఉంది. చెప్పండి అండి.
ఒకటే అనిపిస్తూ ఉంటుందమ్మా, కోరికలతో వెళ్తాం కదా, ఏయో ఉంటాయి కదమ్మా కోరికలు. ఆయన దగ్గరికి వెళ్ళి మనసు నిండా ఈ కోరికలు నిండిపోయి ఉంటాయి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుతాము, అన్నీ ఒక్కొక్కటి తీరమ్మా ఆయన తీర్చరు. కోరికలు కోరుకునే బుద్ధినే తీసేస్తారు, ఒకే షాట్లో మొత్తం అయిపోతాయి అన్నమాట. అసలు కోరిక ఏంటి, కోరిక ఎవరికి అని అన్నారా, అయిపోయారన్నమాట వాళ్ళు, ఇంకా ప్రశ్నే లేదమ్మా అసలు. ఒకరోజు అమ్మ ఉష భీమవరం పార్వతి గారు అన్నమాట ఏదో చెప్తున్నారు, ఆవిని ఎలా చెప్పాలి ఇదంతా చెప్తున్నారు అన్నమాట. నాన్నగారు చెప్తుంటే అదే ఎలా చెప్పాలి ఏదో మొత్తానికి ఒక పని చేయి అని నాన్నగారు ఆయనకాయన చెప్పినట్టు చెప్పారు ఉష. ఆవేళ నువ్వు కూడా ఉన్నావేమో. మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం, మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం అని 2-3 సార్లు అని, ఎందుకు ఇష్టం అంటే మీ అందరిలోనే నేనే ఉన్నాను గనక అన్నారు. బాగుంది చూడు అసలు, బాగుంది చూడు, మీ అందరిలోనే నేనే ఉన్నాను గనక అని ఆగిపోయి కొంచెం సేపు అయ్యాక అలా అని చెప్పి అయిపోని అన్నారు పార్వతిని. అది వేషం అద. అలా
బ్యూటిఫుల్ అండి,
ఎంత బాగుంది
అంటే అసలు నాన్నగారు అద్భుతం ఏంటంటే ఆయన ఉండి మనం లేకుండా చేశారంటే అది ప్రేమలో ఐ మీన్ ఆయన ప్రేమలో మనల్ని కరగబెట్టి ఉన్నది ఆయన అనేది మనకి ప్రాక్టికల్ లివింగ్ లో చూపించారనమాట.
అంతే అమ్మా
అంటే అదొకటి. మీరు అంటే ఒక్క క్షణం మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఆంటీ, నేను ఇది భక్తులకి చెప్తున్నాను. ఆంటీ రామకృష్ణ మఠంలో చాలా ఇంటిమేట్ గా డివోటీ అని, నాన్నగారి దగ్గర ఎంత ఇంటిమేసీయో నాన్నగారు కలవక ముందు ఆర్కే మఠలో అంత ఇంటిమేసీ ఆ స్వామీజీతో గానీ ఠాకూర్తో గానీ ఉండే ఆంటీకి
పరమాత్మానంద స్వామేనమ్మా, బాగా బాగా ఇష్టంగా ఉండేవారు,
ఇష్టంగా ఉండేవారు. మీరు ఆ రామకృష్ణ మఠం సంఘటనలు కూడా కొన్ని చెప్పండి ఆంటీ. ఎందుకంటే రామకృష్ణ మఠం ఇంకొకటి ఏంటి అంటే, ఆ రామకృష్ణ మఠంలో మీకు లోపలికి ఎవరికి అసలు అలౌడ్ కాదు కదా, ఫ్యామిలీ మెంబర్ అంటే లోపలికి అలౌ చేయరు. అలాంటిది మీకు ఎల్లి ఠాకూర్ కి మీరు ఫ్లవర్ డెకరేషన్ చేసే అవకాశం మీకు ఇచ్చేవారు.
అవునమ్మా, అవును.
అంటే
చేసేదాన్ని
చెప్పండి ఆంటీ, చెప్పండి.
అది రామకృష్ణ మఠంలో ఠాకూర్ కి చుట్టూ కర్టెన్ ఉంటుంది కదా, వెల్వెట్ కర్టెన్ ఉంటుంది, చుట్టూ ఉంటుంది అన్నమాట, త్రీ సైడ్స్ వెల్వెట్ కర్టెన్ ఉంటుంది. అసలు నేను లేట్గా వెళ్ళాను, ఎప్పటి నుంచో ఉండే భక్తులందరూ ఆయన పరమార్థానంద స్వామి నన్ను పిలిచి, నువ్వు ఓల్డ్ సిటీకి వెళ్ళి పలానా కలరు అది తీసుకొచ్చి కుట్టించి తీసుకురా అని చెప్పేవారు. రెండు సార్లు అలా నాతో చేయించారమ్మా ఆయన. అసలు ఆయన చాలా స్ట్రిక్ట్, అసలు ఎంత స్ట్రిక్టో చెప్పలేము. ఒకరోజు నేను లాన్లో నడుస్తున్నాను, నడుస్తుంటే ఒక 15 రోజుల తర్వాత, వారం తర్వాత, మీరు పలానా రోజున వచ్చారు కదా నెలవేణి గారు అన్నారు. వచ్చాను స్వామి అంటే, కనిపించారులేండి లాన్లో, మీరు లాన్ తొక్కకూడదు కానీ నేను లాన్లో నడిచినట్టున్నాను, కనిపించారులేండి లాన్లో అన్నారు. అంత స్ట్రిక్ట్గా ఉండే స్వామి, పిలిచి నాతో చిన్న చిన్న పనులు చేయించేవారమ్మా. అన్నింటికంటే ఉష ఎంత అద్భుతం అంటే, నాన్నగారు స్వయంగా నాతో చెప్పిన మాట, రామకృష్ణ మఠంకి నన్ను తీసుకెళ్తావా అన్నారు నాన్నగారు, మీ ఇంటికి వస్తాను అన్నారు. నేను ఏడ్చేశాను, ఎందుకంటే ఆ రోజు వివేకానంద బర్త్డే, నేనేమో అక్కడ డెకరేషన్కి ఒప్పేసుకుని ఉన్నాను. వాళ్ళకి క్రమశిక్షణ విపరీతం కదా,
అవును,
అందుకని వెళ్ళాలి నేను, నాన్నగారు ఇలా అన్నారు. నేను ఏడ్చేశాను, మా వదినంది రామకృష్ణ మఠంకి వెళ్ళాలనుకుంటాను నాన్నగారు, అందుకని అలా బాధపడుతున్నారు అని అంటే, పోనీలే నేను నన్ను రామకృష్ణ మఠంకి తీసుకెళ్తావా అన్నారు. ఇంకా అంతకంటే ఏంటి, రంగనాథానంద స్పీచ్ అనమాట, ఈవినింగ్ ఆ టైంకి వెళ్దామన్నారు, వచ్చారు. సూర్యనారాయణ రాజు గారు, ఆవిడ సూర్యకాంత్ అమ్మగారు, నాన్నగారు, నేను, వారిద్దరు కూర్చున్నారు. తర్వాత నాన్నగారు కూర్చున్నారు. నాన్నగారు పక్కన నేను ఎలా కూర్చోగలుగుతాను, ఒక చైర్ వదిలేసి యువతలు కూర్చున్నాను. కూర్చుంటే ఎప్పుడు రానాడు మా అన్నయ్య వచ్చాడు, ఎప్పుడు వచ్చేవాడు కాదు అసలు. వచ్చి నాన్నగారు పక్కన కూర్చున్నాడు. ఇంక ఇద్దరు కబుర్లు చూడాలనుకో, అసలు ఎన్ని కబుర్లో చెప్పలేం, చాలా కబుర్లు. అలా అప్పుడు అన్నారు ఆ సందర్భంలో, వివేకానందుడికి అంత పేరు వచ్చే ప్రారంభం ఆయనకి, కానీ రంగనాథానందుకి అంత ప్రారంభం లేకపోయినా కూడా ఇద్దరు సమానమే అన్నారమ్మా. ఇద్దరు సమానమే, జ్ఞానంలో ఇద్దరు సమానమే అన్నారు
రంగనాథానంద.
అవునమ్మా, అవును. ఆయన ఒకసారి వీణా అని బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉండేది, తను రంగనాథానంద దగ్గర బాగా క్లోజ్ గా ఉండేది అనమాట. తను తను వెళ్తుంటే స్వామి తనని భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే నేను తన దగ్గరే ఉన్నాను, ఉంటే స్వామి నన్ను కూడా, నువ్వు కూడా రామ్మా అన్నారు. సరే వెళ్ళాను. వెళ్తే ఉష ఏమేమి జరుగుతాయో జీవితంలో, అసలు భగవంతుడు నాకు ఎందుకు ఈ జన్మనిచ్చాడో కానీ, కుర్చీ వెనక్కి లాగి స్వామి రంగనాథానంద స్వామి పక్క చైర్లో నన్ను, నేను కూర్చున్నాక కుర్చీని సర్దారు ఆయన, సర్దారు. భోజనం చేస్తున్నప్పుడు నువ్వు ఇది తింటావా అది తింటావా, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడేవారు, ఇది తింటావా. నాకు ఇంకా అసలు ఏదన్నా ఎవరైనా తిడితే ఏమనిపించదు షా, మరి అదేమి కోరుకుంటానో ఏంటో నాకు తెలీదు. అసలు ఎవరైనా ప్రేమగా మాట్లాడారంటే ఇంకా అయిపో, ఇంకా వచ్చేస్తుంది కంటిన్యూస్గా, ఇంకా అలాగ ధారాపాతమే. నువ్వు ఇందాక చెప్పావు చూడు, ఇందాక అప్పుడు కూడా అంతే, స్వామీజీ ఇది తింటావా తింటావా అంటే నాకు ఓ ఏడుపు. అసలు ఆయన పక్కన కూర్చుని ఆయన ఆయన వడ్డిస్తుంటే తిన్నానమ్మా.
అవునండి, సో స్వీట్, సో స్వీట్. నేను రమణాశ్రమంలో నాన్నగారు పక్కన నాకు అలా కూర్చోబెట్టి తినిపించేవారంటి.
అమ్మా నీకు నాకు ఏమన్నా ఏంటంటావా, నువ్వు అలా చెప్తే నీతో పోల్చుకుంటే ఎలాగమ్మా ఉషా నన్ను.
దయచేసి ప్లీజ్ అంటీ, మీరు ఇప్పుడు జ్ఞానానికి భక్తి తల్లి అన్నట్టు ఉషకి మీరు అందరూ తల్లులు అని చెప్ప పోలిక కాదు, అసలు మీ భక్తిలోంచి వచ్చిందాన్ని నేను.
స్వామి దగ్గర ఆయన హాస్పిటల్లో ఉన్నారు, తర్వాత నాన్నగారి దగ్గరికి వచ్చాక అమ్మ రామకృష్ణ మఠకి వెళ్ళటానికి సంవత్సరం ట్రై చేశాను ఉషా, ప్రతి వారం వెళ్ళేదాన్ని, సంవత్సరం ట్రై చేశాను, నా వల్ల అవ్వలేదు. ఏదో ఒకటి అడ్డంకి అడ్డంకి, బయలుదేరాక కూడా అడ్డంకి, అలాగా అయ్యింది. తర్వాత ఇంకా మానేశాను, మానేశాను వెళ్ళడం. స్వామి ఒకసారి హాస్పిటల్లో ఉన్నారని తెలిసిందనమాట, వెళ్ళాను. ఆయన పరమాత్మానంద స్వామి, వెళ్ళాను. వెళ్ళి బయట నుంచి కొత్త బ్రహ్మచారులు, అంతకు ముందు ఉండే వాళ్ళందరూ బాగానే తెలుసు నాకు, గుర్తుపట్టగలుగుతారనమాట. బ్రహ్మచారి ఎవరో కొత్తోడు ఉన్నట్టున్నాడు, రావడానికి వీల్లేదు స్వామి, పడుకున్నారు వీల్లేదు అంటే నేను అన్నా నిలువైన వచ్చిందని చెప్పండి, వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోతాను అన్నాను. నా మాట వినిపించింది ఆయనకి, నిలువైన గారు రండి లోపలికి రండి అని అరిచేశారు ఆయనే లోపల నుంచి. గబగబా వెళ్ళాను లోపలికి, అసలు చేతిలో ఏమి ఒక పండు లేదు, ఏమీ లేదు, గంపలు గంపలు పళ్ళు ఉన్నాయి లోపల. అంటే అన్ని చెప్పారు, మీరు ఠాకూర్ని వదిలేశారు, మీరు ఠాకూర్ని వదిలేశారు అన్నారు. స్వామి స్వామి నేను ఠాకూర్ని వదిలేయలేదు, నేను వదిలేయలేదు అని చాలాసార్లు అన్నాను. అంటే వదిలేయలేదు, నేను భగవాన్ సబ్జెక్ట్కి అట్రాక్ట్ అయ్యాను, అక్కడికి వెళ్తున్నాను, నేను రోడ్డును పడలేదు, వదిలేయలేదు అన్నాను. అంటే అదేంటి మరి, భగవాను అదే జగత్తు జీవుడు ఈశ్వరుడు, ఇది లెస్సు అది లెస్సు అది లెస్సు అని అంటాడు కదా, జగత్తు లేదంటాడు, జీవుడు లేడంటాడు, ఈశ్వరుడు లేడంటాడు, మరి నీకు కష్టంగా అనిపించలేదా అన్నారు ఆయన. నాకు ఆ మాటకే నేను అట్రాక్ట్ అయ్యాను స్వామి అన్నాను. అంటే ఎంత ఆనందపడ్డారో, అసలు పోనీలే నువ్వు రోడ్డును పడలేదు, బాగానే ఉన్నావు కదా, బాగానే ఉన్నావు కదా అని బ్లెస్ చేసి ఇన్ని పళ్ళు ఇచ్చి పంపించారమ్మా.
సో స్వీట్ అండి.
ఈ విషయం నేను లక్ష్మితో చెప్పాను, లక్ష్మి నాన్నగారికి చెప్పారు. నాన్నగారు ఆ స్వామికి కూడా అర్థమై ఉండదు ఈ జగత్తు జీవుడు ఈశ్వరుడు, ఈ అమ్మగారు చెప్పేసింది.
విచిత్రం ఆంటీ, ఐ మీన్ అంటే లైఫ్ అంతా కష్టపడి సన్యాసం పుచ్చుకుని లైఫ్లో అంత త్యాగం ఉండి అంత క్రమశిక్షణ ఉండి ఏ ఠాకూరే జీవితం కింద ఉండి వాళ్ళు అంత అద్భుతంగా సేవ చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా అందనంత శాంతి మనకి నాన్నగారి సమక్షంలో ఆయన అందచేసి ఉచితంగానా అంటే, ఏ శ్రమ లేకుండానా అంటే, ఏ సాధన లేకుండా అలా ఇచ్చేసినందుకు అసలు ఆయన మనం అసలు ఏ విధంగా కృతజ్ఞత చూపిస్తామంటే అదే అనిపిస్తుంది. ఇలా ఇలా మాట్లాడుకుని ఆయన గురించి మనం చెప్పుకోకపోతే అసలు మన జీవితానికి అర్థమే ఉందండి.
అసలు లేదమ్మా, అసలు లేదమ్మా.
ఆయన ఆయన్ని తలపెట్టుకుంటూ అంటే మీ గారి 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 విషయం చెప్పండి నాకు.
వైజాగ్ లో అమ్మ, వైజాగ్ లో నేను ఏదో పెళ్లికి వెళ్ళి వచ్చేస్తున్నాను, ఆవేళ టికెట్ దొరక్క ఉండిపోయాను. కృష్ణ టెంపుల్లో మీటింగ్ అవుతుంది, అక్కడికి పరిగెత్తేసాను. అక్కడికి వెళ్ళి కూర్చోగానే నాన్నగారు చూశారు, ఏంటి వెళ్ళిపోతానంది కదా ఇక్కడ ఉందేంటి అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఆవేళ ఏం చెప్పారంటే, భారతం అంతా మామూలు గారి, భాగవతం పాకం గారి అన్నారు అని చాలాసేపు డిస్క్రైబ్ చేశారు. చేసిన తర్వాత అన్నారు, కృష్ణ టెంపుల్ కదా అది, కృష్ణుడు మీకు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, మీరేమనుకుంటారంటే ఏదో అదేంటి నాటకం దగ్గర నుంచి వచ్చేసాడు ఎవడో అని, తప్పుకో తప్పుకో నేను ఆ విగ్రహాన్ని చూస్తున్నాను అంటామంట మనం, ఆయన ప్రత్యక్షం అయినా ఆయన్నే తప్పుకోమంటామంట. అలా రాతి మనసులు అని ఏదో చెప్పారు. అయిపోయింది. ఆ సాయంకాలం ఎవరు ఎవరింటికో గృహ ప్రవేశానికి వెళ్ళాలి. వాళ్ళు నన్ను చాలా సార్లు పిలిచారు, నేను రానంటే రానన్నాను. నన్ను తీసుకెళ్లారు. వాళ్ళందరూ ఫుల్ గా డెకరేట్ చేసేసుకుని నగలు పెద్ద పెద్ద పట్టు చీరలు అలా ఉన్నారు. నేను పొద్దున్న తెల్లవారుజాము చేసిన స్నానం, నేను నాన్నగారు పద్మ పద్మారాయణ వెళ్ళాం అక్కడికి వెళ్ళాం. వాళ్ళు భోజనానికి పిలిచారు నాన్నగారిని, ఏదో పెట్టారు పద్మ ఏదో అరేంజ్ చేశారు. అయిపోయింది భోజనం, ఇంకా టైం ఉంది గృహప్రవేశానికి. నాన్నగారు అన్నారు అక్కడికి వెళ్ళి మనం వెళ్ళిపోదాం అక్కడికి, అంటే బయట షామియాన వేసి కుర్చీలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోదామని వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వస్తారు అన్నారు అని పద పద అన్నారు. అక్కడ తీసుకెళ్లిపోయారు. అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చున్నాక ఉష ఆ ఎదురింట్లోని నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్దామా అన్నారు. అక్కడ కూర్చున్నాక ఎదురింట్లో అంట తెలిసిన మన భక్తులే వాళ్ళు కూడా అన్నారు. అసలు ఆ ఇంటికి వెళ్తే ఉష స్వర్గం చూపించేశారు అనుకో, స్వర్గమే. ఎంత రిలాక్స్డ్ గా కూర్చున్నారో చెప్పలేం. నేను పద్మ ఆయన ఆయన కూడా వచ్చినట్టున్నారు, అందరూ వెళ్ళాము. వాళ్ళు ఇంకా వాళ్ళ ఆనందం చూడాలన్నమాట, అంత రిలాక్స్డ్ గా కూర్చున్నారు. అప్పుడే ఒక మాటే గుర్తుందమ్మా నాకు, గురువు గురువు ప్రేమిస్తాడు ప్రేమిస్తాడు అని అనుకుంటారు మీరు. గురువు ప్రేమిస్తాడు అని కాదు, ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తాడు అన్నారు. ప్రేమిస్తాడు కాదు, ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తాడు అన్నారు అని అని అన్నారు. డిపార్ట్ అయినప్పుడు గురువు కూడా ఎంతో కొంత పెయిన్ ఉంటుంది అన్నారు. ఆవేళ అసలు అయిపోయింది. అక్కడి నుంచి ఇంకొక గృహ ప్రవేశం రాత్రి 11 గంటలకి. ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఆడ కూతురు గృహ ప్రవేశం అంటది ఇల్లు అంట, వాళ్ళ పెద్దోళ్ళు నాన్నగారి కంటే పెద్దోళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. పూజ మరి అది చేస్తారు కదా, గృహ ప్రవేశం పూజ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్దాం పదమన్నారు. మా కజిన్ అత్తగారు వాళ్ళు అనమాట వాళ్ళు. మా కజిన్ వచ్చాడు, తను వచ్చి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ ఆవిడ పాకం గారెలు చేశారు. నాన్నగారికి ఇష్టం అంట, పాకం గారెలు చేశారు. పాకం గారెలు చేస్తే రాత్రి 11 గంటలకి ఒక 2 గారెలు తీసుకొచ్చి ఇచ్చారు ఆయనకి. నేను దూరంగా అప్పటికే నాకు ఇంకా ఇది అన్నారు కదా, ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తాడు. ఎదురింట్లో పిలవకుండా వచ్చిన ఆయన వాళ్ళు ఇంకా ఆనందపడిపోయి అలా అయిపోయారు. పిలిచిన వాళ్ళేమో అలాగున్నారు, ఈయనేమో ఇక్కడికి వస్తే ఇది పరిస్థితి. అక్కడికి వచ్చిన తర్వాత ఒక గారె ఇలా చేత్తో తీశారు ఉష, తీసి నేను దూరంగానే కూర్చున్నాను. వేణమ్మా ఇదేంటి అన్నారు, అంటే భాగవతం నాన్నగారండి అన్నాను. చెప్పారు కదా మరి మీటింగ్ లో, అందుకని భాగవతం నాన్నగారండి. అసలు నవ్వారు ఉష, ఎంత బాగా నవ్వారంటే చెప్పలేము.
ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, అంటే దీనిలో నాన్నగారు కనిపిస్తున్నారు ఆయన ముసి ముసి నవ్వులు నవ్వుతూ.
అసలు ఆ నవ్వు ఎంత అంటే, అసలు
పాకం గారు చూపించేది ఏంటని అడిగారా,
అసలు చేతోటి తీసి ఇలా చూపించి వేణమ్మా ఇదేంటి అన్నారు, అంటే భాగవతం నాన్నగారండి అన్నాను.
ఈరోజు భాగవతం మీరు మాకు ఈరోజు భాగవతం వినిపిస్తున్నారు.
మా కజిన్ పిలిచి వాడు చేతిలో వేశారు అది. వాడేమో నాకు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు, మీ నాన్నగారు ఇచ్చారు కావాలని, కానీ కావాలి కావాలని
తీసుకున్నాను.
ఆమె నన్ను పిలిచి నాన్నగారు చేత అక్షింతలు వేయించమన్నారు. నాన్నగారు అక్షింతలు వేయమన్నారు నాన్నగారు అని తీసుకెళ్ళాను అది. తీసుకెళ్ళి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాను. ఇస్తే మనకంటే పెద్దోళ్ళు, మనం వేయొచ్చా అన్నారు. వేయొచ్చా అన్నారు అనేసరికి పర్వాలేదులే వేద్దాంలే అని వచ్చి అక్షింతలు వేశారు. వచ్చేసాం. అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. నేను పద్మ గారి ఇంట్లో ఉండిపోయాను. రాత్రి అయిపోయింది కదా, నాన్నగారు రూమ్ లోకి వెళ్ళిపోయారు. ఆ మధ్యలో అక్కడ సోఫాలు ఉన్నాయి, ఆ సోఫాల మధ్యలో పరుపులు వేశారు. ఆ పరుపు పడుకుందామని ఆ పరుపు మీద కూర్చున్నాం అనమాట. పార్వతి గారు నేను అనుకుంటాను, పద్మ కూడా ఉన్నారేమో, కూర్చున్నాం. నాన్నగారు తలుపు తీసుకుని మళ్ళీ వచ్చారు రాత్రి 11:30కి. వచ్చి అక్కడ దీవాన్ లాగా ఉంటే దీవాన్ మీద కూర్చున్నారు. అప్పుడు ఏయో మాట్లాడారు నాకు గుర్తులేదు ఆ మాటలు. అసలు ఆయన మళ్ళీ వచ్చి అక్కడ కూర్చునేసరికి అయిపోయింది నా పని.
ఇంకా ఇప్పుడు పని అయిపోయిన వాళ్ళకి ఇంకా మనసులో ఉండడము, దాన్ని మెచ్చుకోవడం, లేకపోతే దాన్ని తిట్టడం ఏముంటుందండి ఇంకా?
మరి ఏమో అమ్మ, మరి
అది మిమ్మల్ని నాన్నగారు ఒక సందర్భంలో అడిగారు కదా, రామకృష్ణ మఠానికి ఇక్కడికి నీకు అది
నీకెవరు చెప్పారమ్మా ఇవన్నీ ఇన్ఫర్మేషన్? విజయ చెప్పుకుంటారు,
చెప్పించారు గురువుగారు, చెప్పించారు.
కార్లో అడిగారు, రామకృష్ణ మఠకి వెళ్ళేదాను కదా నువ్వు, ఏంటి అక్కడికి మనకి డిఫరెన్స్ ఏంటి అన్నారు. అంటే అక్కడ క్రమశిక్షణ పేరిట ఎంతో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నాన్నగారు, మీ దగ్గర చాలా సన్నిహితంగా అనిపిస్తుంది నాన్నగారు అన్నాను. నీకు సన్నిహితంగా అనిపిస్తుందా? ఎంత స్వీట్ గా అంటే అసలు ఆ వాయిస్, నీకు సన్నిహితంగా అనిపిస్తుందా అని 2 సార్లు అన్నారు ఉష. అసలు అవన్నీ ఎన్నని దాచుకొని చెప్పు నేను, ఎన్న దాచుకోను.
అవునండి, అది సరోవరం దగ్గర నడిచారు కదా గురుగారు,
పంపసర ఇక్కడికి వచ్చినప్పుడు పంపసరోవర్ కంటే ఉషా హంపి వెళ్దాం అన్నారు. చాలా వేడిగా ఉంది వద్దు నాన్నగారు, లక్ష్మి కూడా వద్దు నాన్నగారు అన్నారు. చాలా వేడిగా ఉందని అంటే అదేంటి, అక్కడ దేవుడు ఉన్నాడు కదా అన్నారు. అక్కడ దేవుడు ఉండడం ఏంటో మరి, అంటే వేడిగా ఉంది కదా నాన్నగారు అంటే పర్వాలేదులే, వెళ్ళిపోయాక మళ్ళీ మనసు బాధ పెడుతుంది, వెళ్ళి చూడకుండా వచ్చానని చూద్దాం అన్నారు. వెళ్ళాం, కార్లో వెళ్తూ ఒక చిన్న గుడి ఉంది పక్కనే, వెళ్ళిపోయాం. అది క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయాం. ఆ గుడి ఏది అన్నారు అంటే ఉద్దాన వీరభద్రుడు నాన్నగారు అన్నాను. అని మా కజిన్ డ్రైవ్ చేస్తున్నాడు, వాడు చెప్పాడు ఉద్దాన వీరభద్రుడు అంటే. అవునా, నాకు రాత్రి కళ్ళకు వచ్చాడు వెనక్కి తిప్పు అన్నారు. ఉద్దాన వీరభద్రుడు కళ్ళకు వచ్చాడంట, వెనక్కి తిప్పు అన్నారు. అక్కడికి వెళ్ళాం. అసలు అది గబగబా దిగి ఎంత ఫాస్ట్ గానో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అన్ని ఏదేదో చెప్పారు, ఏదో చేయించారు, చేయించి జేబులో చేయి పెట్టి ఎంత వచ్చిందో తెలీదు తీసుకెళ్ళి ఇచ్చేసారు. మీరందరూ కూడా ఏదో ఎంతో కొంత ఇవ్వండి అన్నారు, ఎంతో కొంత ఇవ్వండి అన్నారు. అయిపోయింది. అక్కడి నుంచి అసలే వేడి వేడి అంటున్నాం కదా, పెద్ద గుడి విరూపాక్ష గుడి. అక్కడ మనకు అరుణాచలంలో లాగా చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ మా చెప్పులు ఇప్పేస్తారు కదా ముందే, ఇప్పేశారు. బాబాయ్ వేడిగా ఉంది ఎలా అని అనుకుంటున్నాము. పక్కన ఒక చిన్న టేబుల్ వేసుకుని ఆడు బొమ్మలు అయ్యో పెట్టుకుని ఆడు చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళి షాపింగ్ ఈయన చెప్పులు లేకుండా. అక్కడ అన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అన్ని చూశారు. ఒక వినాయకుడు అనుకుంటాను, గుర్తులేదు నాకు సరిగా, అది తీశారు. దాన్ని అటు ఇటు తిప్పారు. డాక్టర్ పద్మని, పద్మా నీకు ఇది కొనిపెట్టినా? అసలు చూడు పద్మ, నీకు ఇది కొనిపెట్టినా అని అడిగారు. ఇంకా తనకి ఇంకా వచ్చేస్తుంది, తనకు కొనిపెట్టారు.
ఏదో కిండర్ గార్డెన్ పిల్లలు పిక్నిక్ తీసుకెళ్ళినట్టు
అలాగే ఉందమ్మా, అసలు అలాగే ఉంది. ఆ గుడిలోకి వెళ్ళాము. అక్కడ కృష్ణదేవరాయలు, హంపి అంటే అంత కృష్ణదేవరాయలు ఆ గొడవే కదా. అసలు ఒక్కళ్ళ పేరు ఎత్తితే ఒట్టమ్మా, వాళ్ళకి ముందు జనరేషన్ లో విద్యారణ్య స్వామి ఒక 2 జనరేషన్స్ ముందు అనమాట కృష్ణదేవరాయ, వాళ్ళ గురువు అనమాట. ఆయన గురించి చెప్పి 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 ఎంతసేపు చెప్పారు ఆయన గురించి. మొట్టమొదట పల్లకి ఎక్కింది ఆయనేనంట. ఆ పల్లకి దగ్గర తీసుకెళ్లారు అక్కడికి. ఆయన పడిపోతా లెగుస్తా పెద్ద పెద్ద మెట్లు అక్కడికి అక్కడికి వెళ్దాం అన్నారు. అవన్నీ ఎక్కి తీసుకెళ్లి అక్కడ పల్లకి కూడా పెట్టేసి ఉందన్నమాట.
ఓకే.
ఆయన పల్లకీలో వెళ్ళి మధ్యలో మధ్యలో ఆపి అందరికి ప్రవచనాలు ఇచ్చేవారంట.
ఆ
మొట్టమొదట ఆయనే మొదలు పెట్టారు అని చెప్పారన్నమాట.
ఆ
ఉదాహరణ వీరభద్రుడు అది.
మీరు ఆయన చూపించడం కాదు, మీ ప్రాంతం అంతా ఆయన మీకు చూపించారు.
మరే నేను అక్కడ విద్యారణ్య స్వామి అంటే ఎవరో తెలిస్తే కదా నాకు. అది అయిపోయాక పంపా సరోవర్కి వెళ్ళాం. అసలు పంపా సరోవర్లో అమ్మ తర్వాత నేను ఎన్నోసార్లు వెళ్ళాను. మొత్తం సరోవరం అంతా పెద్ద పెద్ద కలవ పూలు, పెద్ద పెద్ద. అసలు రెండు చేతులు పెట్టుకుంటే దాన్ని నిండిపోతుంది అనమాట. మరి అవి కలవ పూలో తామర పూలో నాకు తెలీదు. అసలు ఆకు కనిపించట్లేదమ్మా. ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేస్తాను చూడు బొక్కే. అలాగే మొత్తం చెరువు నిండా ఎప్పుడూ నేను చూడలేదు. మళ్ళీ కలవ పూలు ఉన్నాయి. కొన్ని నాన్నగారు ఏమన్నా గురువులా కనిపిస్తారా? పక్కన మా అన్నయ్య ఉన్నాడు, ఆ సూర్యబాబు ఉన్నారు. అక్కడ అరుణాచలంలో ఉంటారు, ఆ సూర్యబాబు ఉన్నారు. మేమందరం ఉన్నాం. అసలు ఎవరో తెలియదమ్మా. ఎప్పుడో చెరువులోకి ఎవరు దిగరు, అసలు ఎవరో తెలీదు. గబగబా దిగి ఒక రెండు పూలు కోసి తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చాడు. నాన్నగారికి ఇచ్చాడు ఆ పంపా సరోవరం. ఇంకా ఆ పూల కోసం వీళ్ళు దెబ్బలట. అన్నయ్య ఏమో నాకు ఇచ్చారని అన్నయ్య అంటాడు. సూర్యబాబు ఏమో లేదు లేదు నాది అంటారు ఆయన. వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఈయన ఈయనేమో అందరినీ పిలిచి చెప్పడం. ఇప్పుడు రాముడు కోసం శబరి కూడా అక్కడే అనమాట. పంపా సరోవర్లోనే శబరి రాముడు దర్శనం అయ్యింది అక్కడే అనమాట. శబరి గురించి ఎంత బాగా చెప్పారో. అసలు రాముడు రాకపోయినా ఆవిడ ఆవిడ మోక్షం పొందేసేది రాముడు ఊరికే ఒక వంక అంతే. ఆవిడ నిరీక్షణలోనే పండిపోయింది. పండిపోయిన ఆకు మీద పిట్ట రాలితే పిట్ట కారణం అనుకుంటాం, కానీ పిట్ట కారణం కాదు, ఎలాగైనా అది రాలిపోయేది. ఆవిడ మోక్షం పొందేసే ఉంది, తర్వాతే రాముడు వచ్చాడు అని చెప్పారు.
అద్భుతం. ఈ మాట ఇక్కడ ఎందుకో చెప్పరా? ఒక్క క్షణం మిమ్మల్ని నేను ఆపుతాను ఇక్కడ.
ఒక్క క్షణం కాదు.
నాన్నగారు వేణమ్మ ఫోన్ వస్తే మోక్షం ఫోన్ చేస్తుంది అనిపిస్తుంది అనేవారు.
అయ్యో అమ్మా,
కాల్ వస్తే వేణమ్మ కాల్ వస్తే మోక్షం కాల్ చేస్తోంది అనిపిస్తుంది వేణమ్మ కాల్ చేస్తే అన్నారు నాన్నగారు. సో మేము శబరిని చూడలేదు కానీ శబరి బహుశా ఉంటే మీలాగే ఉందిరేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు.
అయ్యో
అది అంటే మన బోస్ గారు అన్నా కూడా నాన్నగారికి విపరీతమైన ఇష్టం ఉండేది. అంటే ఇష్టం అందరి పట్ల ఉంటుంది. అంటే బోస్ గారు కూడా ఓపెన్ గా హ్యాపీగా,
అవును
అంటే లోపల బయట లేకుండా చాలా హ్యాపీగా హృదయం మాట్లాడేస్తారు కదా నాన్నగారితో.
అవునమ్మా అవునమ్మా. తనకి ఆపరేషన్ అమ్మా ఎప్పుడో 25 ఇయర్స్ కిందటో లండన్ లో ఆపరేషన్ అయింది ఆడికి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. అక్కడ అయితేప్పుడు నన్ను అందరూ పిలిచారు, నన్ను కూడా రమ్మన్నారు. నేను రానని చెప్పాను. తర్వాత నాన్నగారి చేత చెప్పించింది భారతి, నాన్నగారి చేత చెప్పించింది. అప్పుడు వెళ్ళాను, ఇద్దరు ముగ్గురు ట్రై చేశారు, ఎవరికి వీసా రాలేదు. నాకు వీసా వచ్చింది, నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ నేను రోజు ప్యాక్ ఆడేవాళ్ళం అనమాట, వాడితోటి ప్యాక్ ఆడేదాన్ని. అన్నయ్య నువ్వు ఒక్క గంట క్యాసెట్ విను, నువ్వు నేను 23 గంటలు నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను, ఒక్క గంట విను అని చెప్పేదాన్ని. చెప్తే కొంచెం వినేవాడు. అమ్మో నేను నేను పోగొట్టుకోను అనేవాడు. అంటే నేననేదాన్ని, అన్నయ్య నేను రోజు వింటాను, రోజు చేస్తాను, కానీ ఇప్పుడు నేను పోగొట్టుకోవాలి అని నాకు అసలు అర్థం కాలేదు అన్నయ్య. నీకు ఎంత బాగా అర్థం అవుతుంది అన్నయ్య అంటే, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అనేవాడు. నువ్వు ఉన్నావు కదా ఉషా, లాస్ట్ పాపం లాస్ట్ వాడు
మన విజయ్ కుమార్ వచ్చేవాడు, విజయ్ కుమార్ వచ్చారు లాస్ట్ టైం
కాదు, ఎప్పుడో వచ్చేవాడు అమ్మా. నాన్నగారు వస్తే దర్శనం చేసుకోకుండా ఉండేవాడు కాదు, ఏదో టైం లో వచ్చి,
ఎవ్రీ ట్రిప్ లో ఏదో టైం లో వచ్చి కనిపించలేవారు పాపం.
ఆ వేళమ్మ అస్సలు బాగాలేదు వాడికి, కారు నుంచి ఆ పైకి వచ్చే లోపల కుర్చీ తెప్పించి రెండు చోట్ల కూర్చోబెట్టి తీసుకొచ్చాం
బాగు. అవును,
ఈ లోపలికి వచ్చాక ఇలా వంగిపోతున్నాడు, నేను కుర్చీ పక్కనే నుంచున్నాను, ఇలా వంగిపోతున్నాడు, పడిపోతున్నాడేమో అనుకున్న, భుజం పట్టుకుని వెనక్కి లాగుతున్నాను నేను, వంగిపోయి వంగిపోయి నాన్నగారి పాదాలు పట్టుకున్నాడు. ఆనందం వేసేసిందంటే చాలా అన్నయ్య నీ జీవితానికి అనుకున్నానమ్మా, ఇలా పాదాలు టచ్ చేసి ఇలా తల మీద పెట్టుకున్నాడు.
సో స్వీట్.
అవునమ్మా, ఆవేళ మీరు రెస్ట్ తీసుకోండి నాన్నగారు అన్నాను నేను ముందు. ఆవేళ అసలు బాగాలేదు, 10 నిమిషాలు అయ్యాక రెస్ట్ తీసుకోండి నాన్నగారు వెళ్తామని అంటే ఇలా చేయి చూపించారు సీరియస్ గా, కాదు నువ్వు అన్నట్టు. తర్వాత తర్వాత భారత్ అంది అంటే నన్ను చూసుకొనిస్తావా కొంచెం సేపు అన్నారు, బోసుని వాడిని చూసుకొనిస్తావా అన్నారు. తర్వాత మళ్ళీ పద్మ అన్నారు నాన్నగారు మీరు రెస్ట్ తీసుకోవాలి అంటే సీరియస్ అయిపోయారు, నన్ను కాసేపు చూసుకోనివ్వండి వాడిని చూసుకోనివ్వండి అన్నారు. వాడి జన్మ ఎంత ఎంత పుణ్యాత్ముడో మరి వాడు. అవునమ్మా,
అది మన అప్పల నరసం గారు చనిపోయాక కూడా నాన్నగారు చాలా స్పందించారంటే.
అవునమ్మా అవునమ్మా,
అవునమ్మా చనిపోయారు కదా, న్యూస్ వచ్చింది కదా పోయారని.
అవునమ్మా, 2-3 జన్మల కంటే లేదన్నారంట కదా.
అవును లేదన్నారు ఒకటిని, ఏంటి వార్త తెలియగానే పైకి అనేసారంట, ఏమని ఏంటి అప్పల నరసింహ గారు ఇలా చెప్పకుండా వెళ్ళిపోయారు అన్నారంట.
నాతోటి కూడా అన్నారమ్మా ఫోన్ చేయగానే.
ఇప్పుడు ఆవిడ ఎక్కడో ఊళ్ళో చనిపోయారు కదా, నాన్నగారు కోయంబత్తూరులో కదా విషయం తెలిసింది.
అవునమ్మా,
ఇప్పుడు మనతో సంభాషించినట్టు సంభాషించేస్తారు ఆవిడతో.
అవును అవును,
ఏంటి అప్పల నరసింహ గారు ఇలా చెప్పకుండా వెళ్ళిపోయారు అని అడిగారంట. ఏంటి పైకి పైకి అని
తనకి టిట్నెస్ వచ్చి అమ్మా
అని అప్పల నరసింహ గారి గురించి అన్నారంట. అంటే ఈ రోజుతో ఆవిడకి శరీరంతో సంబంధం తెగిపోయింది, ఏ బంధువులతో సంబంధం తెగిపోయింది అలా చెప్తారు కదా మనకి, మరణం తోటి మనకి అందరితోని అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మన కుటుంబ సభ్యులు మన ఫ్రెండ్స్ మన చుట్టరికాలు అన్ని అన్నిటితోని సంబంధం తెగిపోతుంది. సో ఈ రోజు మన అప్పల నరసింహ గారికి అన్నిటితోని సంబంధం తెగిపోయింది, అదే తెగిపోయింది. ఇప్పుడు గురువు పని ఇప్పుడు ఇప్పుడు అంటే గురువు మొదలవుతుంది
అని అన్నారంట.
అని అసలు ఇంక చీకటి లోకాలు కనపడకుండా వెలుగులోకి ఆవిడ తీసుకెళ్తారు, అది గురువు పని. ఒకటి రెండు జన్మల్లో మహా అయితే ఒకటి రెండు జన్మల్లో వచ్చే మోక్షం అదే
అయిపోతుంది అని అన్నారు. తన కూతురు కూడా అంత డివోటీ అమ్మా, అంత డివోటీ తన కూతురు కూడా సత్యవతి అంత అంత డివోటీ
అంటే నీకు
అర్థం కావట్లేదే.
ఫస్ట్ అంత డివోషన్ ఉండేది కాదు కానీ వేరే చోట ఉండేవారు కదా అంటే వాళ్ళు.
అవునమ్మా అవునమ్మా,
తర్వాత అంటే పూజలు అవి పెద్ద నచ్చేది కాదు కానీ తర్వాత ఎందుకో నాన్నగారిని చూసిన తర్వాత కాదు మనం కూడా కొంచెం కనీసం గణేష్ పూజ అన్న చతుర్థ్రోష్ చేసుకోవాలని అంటే అనుకునే టైం అంటే చెయ్యాలా వద్దా అనుకునే టైంలో నాన్నగారి కల్లో గణేష్ కింద కనిపిస్తే అప్పుడు ఓ అయ్య బాబోయ్ అసలు నాన్నగారు భగవంతుడు కదా అని విశ్వాసం కలగడం, పూజ చేసుకోవడం, తర్వాత ఆవిడకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడం.
నాకు తెలియదమ్మా ఈ విషయం, నాకు తెలియదు.
చూసారా మీకు తెలియని తెలియజేశారు
అదే
అంటే కృష్ణానగర్ లో సత్సంగం ఎవ్రీ వీక్ జరుపుకున్నారంటే ఆ తర్వాత వాళ్ళు.
అవునమ్మా అవునమ్మా అవును.
ఆవిడకి క్యాన్సర్తో ఏదో చనిపోయారు కదా.
అవునమ్మా క్యాన్సర్ తో చనిపోయింది,
ఎందుకంటే మన అందరిని ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి
భోజనానికి పిలిచింది. నాన్నగారు నేను వరలక్ష్మి అక్క వెళ్ళి తిట్టాము తన్ని, నువ్వు ఇలాగుండి అందరినీ భోజనానికి పిలవటం ఏంటి, నాన్నగారిని ఒక్కరిని పిలవచ్చు కదా అంటే నేను మళ్ళీ ఏమన్నా చేయగలను ఏంటి అంది. అప్పటికి ఇంకా క్యాన్సర్ లేదమ్మా తనకి, జస్ట్ అది ఇంకా బాగుండేది కాదు, తెలియలేదు ఇంకా అప్పటికి. అందరికి ప్యాక్ చేయించింది అందరికి.
యాక్చువల్ గా నాన్నగారికి అంటే నాన్నగారు చిన్న వయసులోనే ఇంకా అప్పటికి అంటే భగవాన్ కల రాక ముందే కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ బోస్ గారు వీళ్ళందరూ నాన్నగారిని ఆ ఊరికి ప్రెసిడెంట్ గా నిలబడమని అందరూ యునానిమస్ గా ప్రెసిడెంట్ గా నిలబడతామన్నారంట కదా.
అంటే ఆయన అదే నాకు అలాంటి ఏం వద్దని అన్నారు అని అన్నయ్య అన్నాడు. నాకు అసలు చిన్నప్పటి నుంచి ఎవరితోనే పెద్దగా కాంటాక్ట్ ఉండేది కదమ్మా, నా లోకం నాదే. ఏదో ప్యాకాడుకోవాలంటే ప్యాకాడుకోవటం, సినిమాలు చూడాలంటే సినిమాలు చూడటం, ఏదో డ్రైవ్ చేయాలంటే డ్రైవ్ చేసుకోవటం. ఇవాళ ఉష ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ నా జీవితంలో జరిగింది, నేను డ్రైవ్ చేసేదాన్ని, కార్ డ్రైవ్ చేసేదాన్ని, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేదాన్ని, అసలు అన్ని అన్ని స్విమ్ చేసేదాన్ని, అన్ని చేసేదాన్ని ఉష, ప్యాకాడేదాన్ని రాత్రి పగలు ప్యాకాడేదాన్ని. నేను ఏ రోజు నాకు సాధన అంటే చాలా భయం అమ్మా నాకు, ఏ రోజు నేను ఇది మానాలని అనుకోలేదమ్మా ఉష, ఇది మానాలి నేను మారాలి అని ఏ రోజు అనుకోలేదు. ఈ క్రికెట్ మ్యాచ్లకి మొత్తం దేశం అంతా తిరిగేదాన్ని క్రికెట్ మ్యాచ్లు చూడటానికి. ఇవాళ నన్ను కుర్చీలో కట్టేసినా కూడా నేను చూడలేను. నాన్నగారు నేను పోగొట్టుకోవాలని అనుకోలేదు. నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు రాలిపోయినాయో రాలిపోయినాయమ్మా. ఇప్పటికీ నేను అనుకోను, ఇప్పుడు ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తే ఏదో అయిపోతుందని నేనేం అనుకోను. అలా నడుస్తూ ఉంటాను, చూస్తాను, పెద్దగా నాకేమీ దాని మీద ఇంట్రెస్ట్ లేకుండానూ ఉండదు, చూసినా నాకేమి ఉండదు. మరి ఇది ఇంతకంటే మెరకి లేదన్నా ఉంటుందమ్మా. నాలాంటి దాన్ని కూడా ఆయన ఇంత చేశారు, ఇంకా ఏం చెప్పనమ్మా.
బ్యూటిఫుల్ అండి.
లక్ష్మి గురించి నాలుగు మాటలు చెప్పాలమ్మా.
అవునంటే ఎందుకంటే మిమ్మల్ని మేము లక్ష్మి దగ్గరే ఎక్కువ చూసాం. యాక్చువల్ గా నాన్నగారి తర్వాత లక్ష్మి దగ్గర ఎక్కువ చూసాం.
అవునమ్మా అవునమ్మా.
అండ్ ఆల్మోస్ట్ మదర్ లా చూసుకునేవారు ఆవిడ మిమ్మల్ని.
అవునమ్మా
అంటే నాన్నగారి పట్ల ఎంత లవ్ ఉందో మీకు ఆవిడ, అందరి పట్ల మీరు అలాగే ఉన్నారు. అయితే వాళ్ళ సమక్షంలో కరిగిపోయేవారు.
అవునమ్మా అవును.
చెప్పండి చెప్పండి.
అది ఆవిడ ఎప్పుడు ఒక్కొక్కసారి ఏది మాట్లాడినా కూడా ప్రూవ్ చేసేసేవారమ్మా ఉష, ప్రూవ్ చేసేయడమే. అరుణాచలం తీసుకెళ్లేవారు మమ్మల్ని, అక్కడ లైవ్ చూపించేసేవారు, భగవాన్ని అక్కడ చూపించేసేవారు, భగవాన్ ఏం చేస్తున్నారు ఎలా చేశారు లైవ్ చూపించేసేవారు మాకు. అంత స్వీట్ గా చెప్పేవారు ఆయన, ఆవిడ అనుభవించేవారు, మా చేత అనుభవింపు చేసేవారు. అసలు అక్కడ అరుణాచలంలో ఆవిడ చెప్పులు వేసుకునేవారు కాదు, ఎంత వేడిగా ఉండని ఎలా ఉండని. ఆ రోడ్లో అలాగే కాళ్ళన్నీ కాల్చుకుని తిరిగేవారు, కానీ అరుణాచలంలో చెప్పులు వేసుకునేవారు కాదు. నాకు ఇంకా ఆవిడ మీదే దృష్టి, లక్ష్మి చెప్పులు వేసుకోండి, లక్ష్మి చీర పైకి పెట్టుకోండి, లక్ష్మి ఇది అంటా ఉంటే మీరు నన్ను అసలు బతకనీరావేనమ్మా, మీరు నన్ను బతకనీరా, నన్ను వదిలేయండి వదిలేయండి అనేవారు. పిల్లలు అన్ని కోరికలు తీరిపోయినాయి అనుకో, పిల్లలకి అన్ని ఎదురుగుండా ఉన్నాయనుకో, ఎలా ఉంటారు అలా ఉండేవారమ్మా అరుణాచలంలో. ఒక్క క్షణం వేస్ట్ అయిపోతుందేమో అన్నట్టు ఉండేవారు, అన్ని అన్ని నులిమేసుకునేవారు. అసలు ట్రైన్లో వెళ్ళేవాళ్ళం ఏంటి, అందరికి కష్టం అవుతుందని ఆవిడ 2 టైర్లో 3 టైర్లో కూడా వచ్చేవారు అందరి కోసం అని. అసలు మొత్తం ట్రైన్ లో ఉండే భక్తులందరూ ఆవిడ దగ్గర చేరిపోయేవారు. మొత్తం అందరు పైన కింద అలా ఏలాడుతూ ఉండేవాళ్ళు అనమాట. సబ్జెక్ట్ కోసం అలా మాట్లాడి అలా తీసుకెళ్లేవారమ్మా. అక్కడ కూడా అసలు ఆ సాంబారు అన్నం తినేవారమ్మా, జీవితంలో ఈవిడికి అసలు భోజనం ఎప్పుడన్నా చేశారా ఈవిడి అనిపిస్తుంది అనమాట. అంత అభ్యయంగా ఇంకా భగవాన్ అనేసరికి ఇంకా ఆవిడకి ఒళ్ళు తెలిసేది కాదనమాట. ఇంత ఇంత అన్నం తినేయడం, ఆ సాంబారు అన్నం తినేయడం, ఆ వెంకటరామన్ గారితో ఆడుకునేవారు అనుకో, అసలు ఆడుకోవడమే వెంకటరామన్ గారితో. మీరు ఆమె పేరేంటి, వరలక్ష్మమ్మ గారా ఎవరో ఆయన భార్య, నాగలక్ష్మి అమ్మగారు నాగలక్ష్మి అమ్మగారు మీరు ఎంత బాగా చూసుకున్నారు మిమ్మల్ని. మీకు కాఫీ ఇస్తే మీరు మూటి కాల్చుకుంటారని ఆరబెట్టి ఇచ్చేవారు కదా అని ఏదో ఒకటి చెప్పేవారు. ఇంకా ఆయన ఒక అరగంట చెప్పేవారు, ఆయన అరగంట చెప్పేవారు. లక్ష్మి భోజనం చేస్తా ఉంటే కిటికీలోంచి లక్ష్మి అనేవారు ఆయన. ఆయనకి ఎంత అటాచ్మెంటో లక్ష్మితోటి.
అంటే నాన్నగారు అన్నారు కదా అంటే, నాన్నగారు సందర్భంలో అన్నారు లక్ష్మి భగవాన్ అన్నారు కదా అని చెప్పారంటే. అవునా, అదే అన్నారు.
మరి ఆయన్ని పెంచింది ఈవిడే కదా, మరి వెంకటరామన్ గారిని పెంచింది ఈవిడే కదా.
అవునవును, అందుకే అంటే తెలియని అనుబంధం ఫస్ట్ లోనే కలిగింది అది. అంటే ఆవిడ ఫస్ట్ ట్రిప్ నాన్నగారు స్వయంగా నాన్నగారి తీసుకెళ్లి, నాన్నగారి అందరింటికి తీసుకెళ్లి, అదే అదే ఈ అంటే ఈ ప్రదేశాలన్నీ తిప్పి తీసుకెళ్తే వెంకటరామన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఫోటో చూసి 2 గంటలు 3 గంటలు ఎక్కేడ్చారంట ఆవిడ.
అవునమ్మా, విజయ విజయ వెళ్ళారు అప్పుడు. అప్పటికి నాన్నగారు చెప్పలేదు కాదు, అప్పటికి నాన్నగారు చెప్పలేదు. విజయ చెప్పారు నాతో ఆ మాట, విజయ చెప్పారు ఎవరో మొత్తానికి ఆ ఇంటికి సంబంధించిన ఆవిడేనండి ఆవిడ, ఎవరో నాకు తెలియదు కానీ ఎవరో ఆ ఇంటికి సంబంధించిన ఆవిడే అని విజయ చెప్పారు. విజయ గ్రహించారు ఆవిడ,
ఎందుకంటే అసలు వాళ్ళ ఇంటికి ఫస్ట్ ట్రిప్ లోనే వెళ్ళిపోవడం జరిగిందండి. లక్ష్మి ఆంటీ ఫస్ట్ అరుణాచలం ట్రిప్ లోనే వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది.
అవునమ్మా, వెళ్ళిపోయారు.
నాన్నగారు పర్సనల్ గా తీసుకెళ్లారు.
అవునమ్మా,
నాన్నగారు పర్సనల్ గా లక్ష్మిని తీసుకెళ్లారు అరుణాచలం ట్రిప్. అండ్ అసలు ఆ ఫోటో చూసి ఇంకా అసలు మామూలుగా ఎడవలేదంట ఆంటీ.
అవును అవునంటమ్మా.
కానీ ఆ తర్వాత విత్ ఇన్ 6 మంత్స్ నాన్నగారు రివీల్ చేశారంట,
చెప్పారంట.
అందుకే
ఇప్పుడు ఆయనకి లక్ష్మికి 2 జన్మలు కానీ అబ్బో ఇంకా అసలు చెప్పడానికి లేదమ్మా. మనం వినేవాళ్ళకి క్లారిటీ వచ్చేసేది ఆవిడ చెప్తే. అసలు మామూలుగా కాదమ్మా, అసలు ఆ లవ్, ఆ లవ్ ని తట్టుకోవాలంటే కూడా చాలా కష్టమే అసలు.
చాలా ఎఫెక్షనేట్ గా ఉండేవారు. అవును అవును.
ఒకసారి అమ్మా గిరి ప్రదక్షిణ చేస్తున్నాము అక్కడ అమ్మా. టైం అయిందా?
లేదు చెప్పండి ఆంటీ.
గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఆ బెంగళూరు రోడ్ దగ్గర ఆమెకి సైట్ ఉండేది. వేణమ్మా మీకు ఇక్కడ ఎలాగో ఇల్లు కట్టుకుంటాను నేను, అప్స్టేర్ లో మీకు ఒకటి మసాజ్ చేసి కుర్చీ కొంటాను, దాంట్లో కూర్చుని గిరిని చూస్తూ ఉందరు కానీ ఇంకా మీకు ఇంకా ఓపికలు ఉండవులేండి మీకు మాతో తిరగడానికి, అక్కడుండి గిరిని చూస్తా ఉందరు కానీ మీరు అని అన్నారమ్మా. అసలు ఆ వేళ ఏడ్చాను అసలు ఆ లవ్ కి. ఇంకా మామూలుగా కాదమ్మా అసలు, అంటే మళ్ళీ పునర్జన్మలు కూడా ఆవిడ చేతిలోకి తీసుకునేవారు. నాకు నెక్స్ట్ జన్మలో ఏమి రాకుండా ఉండటానికి గిరిని చూడాలి నేను, నాకు కంఫర్ట్ కావాలి. అందుకని ఆవిడ ఇంట్లో ఆవిడ ఒక కుర్చీ వేయించి నన్ను అక్కడ కూర్చోబెట్టి గిరిని చూపించాలని. ఇంకా అసలు అంతకంటే నేను ఇంకేం చెప్పను అమ్మా గురించి.
అవునండి, అవును.
ఏది తెచ్చినా మీకు అమ్మకి, మీకు అమ్మకి అనేవారు. నాకు వెంటనే ఏడుపు వచ్చేసేది, అమ్మకి మీకు తెచ్చాను అనేవారు అనమాట.
కానీ చాలా ఇష్టం అంటే ఎంత ప్రేమ అంటే ఎందుకో, అంటే మీరంటే ఆవిడకి విపరీతమైన ఆప్యాయత.
ఎందుకో మాకు తెలియదు.
తల్లి తల్లి లాగే చూసేవారు.
ఆమె మొదట్లో తెల్ల చీరలే ఎక్కువ కట్టుకునేవారమ్మా. అప్పుడు నేను ఒక రోజు బయటకు వెళ్తున్నాను, ఎక్కడికంటే నేను బెంగాల్ కాటన్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను అన్నాను. నేను వస్తాను పదండి అన్నారు. మీకు ఏ కలర్ ఇష్టం అంటే నాకు ఆరెంజ్ చాలా ఇష్టం లక్ష్మి అన్నాను. ఆరెంజ్ కలర్ చీర కోసం మొత్తం షాప్ అంతా తిరిగేసేసాం, నేను అరుణ లక్ష్మి ఒకటో రెండో దొరికినాయి. నేను బిల్ చేయించుకుంటున్నాను, పక్కన బీరువాలోంచి ఒక కలర్ చీర తీసి ఇలా ఇలా పట్టుకుని, వేణమ్మా నేను అప్పటికి ఆవిడకి 23 24 ఏళ్ళు అప్పటికి, నాకేమో 44 ఆవిడకి 24 ఇలా పట్టుకున్న చీర అలా పడేశారు. నాకు నేను రంగు చీరలు కట్టుకునే రోజుల్లో ఈ రంగు అంటే నాకు ఇష్టం వేణమ్మా అని ఇలా పడేశారమ్మా. 44 ఏళ్ళ దాన్ని ఆరెంజ్ కలర్ చీర కోసం షాప్ అంతా తిరిగాను. ఆవిడ 24 ఏళ్ళ ఆవిడ అప్పటికే రంగు చీరలు కట్టుకునే రోజులు వెళ్ళిపోయినాయి. అప్పుడు ఇష్టం అని అలా పడేశారమ్మా. నువ్వు నమ్మో ఉష, ఆ రోజు తర్వాత ఇవాళ వరకు నేను అసలు షాపింగే తక్కువ, అసలు ఇవాళ వరకు నాకు ఏదైనా చీర కొనుక్కోవాలని అనిపించలేదు ఉష. ఆ రోజు తర్వాత అంత ఎఫెక్టివ్ గా ఉండేది ఆవిడతో.
పవర్ఫుల్ గానే ఉండేది అంటే ఒక మాట ఆవిడ మాట్లాడే
పవర్ఫుల్ అమ్మా, చాలా పవర్ఫుల్ అసలు.
అవును 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 అవును.
ఈ గిరి ప్రదక్షిణ లక్ష్మితో చేయాలమ్మా. అసలు ఎన్ని ఆడుకునేవారంటే గిరి ప్రదక్షిణ.
అవునవును
ఆడుకోవటమే
అంటే. అది చెప్పండి చెప్పండి చెప్పండి.
ఆడుకునేవారు అన్నమాట లక్ష్మి. చూడండి ఆయన మిమ్మల్ని చూసి నవ్వేసుకుంటున్నాడు అన్నాను ఒక రోజుని గిరి ప్రదక్షిణలో. నవ్వుకుంటాడు నవ్వుకుంటాడు, జ్ఞానం ఇవ్వడు కానీ బొగ్గల్లో పొడిస్తే సరి అన్నారు అర్ణాచలేశ్వరుణ్ణి. జ్ఞానం ఇవ్వడంట ఎంత ఇష్టం అంటే అసలు
మీరు నమ్మరాంటి. ఒకసారి నేను అర్లీ మార్నింగ్ అంటే ఎప్పుడు మన సెంటినరీ భగవాన్ సెప్టెంబర్ 1st సెంటినరీ సెలబ్రేషన్స్ కో ఆ నెక్స్ట్ ట్రిప్ కో సమ్ టైమ్ ఆ టైంలో నేను అర్లీ మార్నింగ్ ప్రదక్షిణ చేసి రిటర్న్ వచ్చేసాను రమణాశ్రమం వరకు. రమణాశ్రమం దగ్గర గేట్ దగ్గర ఆంటీ కనపడ్డారు. ఆంటీ కనపడి ఏమే ప్రదక్షిణకి వెళ్ళాలని ఉందే ఇప్పుడు తోడెవరు లేరు వస్తావా అన్నారు. అప్పటికప్పుడు నేను ప్రదక్షిణ కంప్లీట్ చేసి వచ్చానంటే నేను ఆంటీ అని ఆంటీ ఆంటీ చేద్దామంటే నేను కాదని అనలేను అసలు.
అవునమ్మా అందుకు
సరే పదంటే అయితే రెండోది చేస్తాను ఇంక మీతో చేస్తే తెలియ అన్నమాట. మీరు నమ్మరా ఆంటీ దారి పొడుగున గిరి ప్రదక్షిణ అంతా కూడా ఆవిడ భగవాన్ని మీరు చెప్పినట్టు అదే ఒకసారి చెయ్యాలి అన్నారు చూడండి.
అవునమ్మా
భగవాన్ గురించి అరుణాచలేశ్వరితో ఆడుకుంటూ నడిస్తే నమ్మరండి ఒకటి తర్వాత ఒకటి రెండు వరుసలో చేసేసాను నేను ఎప్పుడు చేయలేను అలాగా. ఇమాజిన్ ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయ్యింది మళ్ళీ రెండో ప్రదక్షిణ చేసి
అవునమ్మా అవును
అసలు ఒళ్ళు తెలియకుండా చేశానండి. తెలియనిచ్చేవారు కాదు ఆవిడికి భగవాను అరుణాచలం పట్ల ఉన్న
అటాచ్మెంట్
లవ్ మనకి ఒళ్ళు తెలియనంతగా ఉండేది.
అవునమ్మా అవును
నేను అన్నాను అసలు ఆంటీ మీకు అసలు బరువు ఏమన్నా తెలుస్తుందా ఎప్పుడన్నా బాడీ అని అడిగేదాన్ని. ఎందుకంటే అంటే అసలు కాళ్ళు భూమి దాల్చున్నాయా అనిపించేది.
అవునమ్మా
వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆంటీ షీ వాస్.
అవునమ్మా అవునమ్మా.
అండ్ మిమ్మల్ని అందరికీ కూడా చాలా ప్రొటెక్టివ్ గా ఉండేవారు మీ పట్ల.
అసలు ఎప్పుడు ఎప్పుడు మేమెవరు నాన్నగారిని చూసినా భగవాన్ని చూసినా లక్ష్మి కాళ్ళతో చూసాం కానీ మా కాళ్ళతో మేము చూడలేదమ్మా ఉష. లక్ష్మి కాళ్ళతో మేము చూసాం.
మీకు మాస్టర్ స్ట్రోక్ అండి నాన్నగారు. ఏ విధంగా మీరు లేకుండా చూసేసారనమాట. మామూలు అదృష్టం కాదు.
అవునమ్మా లక్ష్మికి నాన్నగారు బర్త్డే చేశారు చూడు ఒకసారి అక్కడ త్యాగరాయ గాన్ సభలో. ఆవేళ నాన్నగారు ఎప్పుడూ లేనిది. అసలు లక్ష్మిని ఎవరైనా ఏదన్నా అంటే గురువు ఊరుకోడు అన్నారు ఒక మాట.
అవునా
అసలు ఒక మాట అన్నారు గురువు ఊరుకోడు అని ఎవరిని మరి సంబోధించో తెలియదు నాకు అన్నారు. వచ్చేసాక నేను అనుకున్నా నేను అన్నాను లక్ష్మితో, లక్ష్మి మీరంటే ఇష్టం ఉంటే ఉండొచ్చు మమ్మల్ని భయపెట్టించడం ఏంటి మీ గురువు గారు నాకు అర్థం కాదు. మమ్మల్ని భయపెట్టించడం ఏంటి కావాలంటే మీరు మీరు చూసుకోండి అంతేకాని మమ్మల్ని ఎందుకు భయపెట్టిస్తారు అన్నాను అనమాట. అసలు అది కాదు కదమ్మా
జీవితానికి
అసలు అన్నమాట.
అవును ఆంటీ అవును అవును సో స్వీట్ ఆంటీ.
ఇంకా ఊరుకున్నా చాలా టైం అయింది.
అయితే అయితే ఇది లాస్ట్ నేను ఒక మాట చెప్పాలి అరుగు మీద మీరు అదే లాస్ట్ నాన్నగారికి బాగుండగా ఐ మీన్ ఇంకో నెక్స్ట్ ట్రిప్ లో సిక్ అయిపోతారు అనకుండా ముందు ట్రిప్ లో
నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఎలా అయినా కొద్ది రోజులు గడపాలి అని మీరు వెళ్ళి ఒక 4 డేస్ స్టే చేశారు కదా.
అవునమ్మా.
ఆ 4 డేస్ వన్ వీక్
ఉన్నానమ్మా.
సత్సంగంలో చెప్పమని చెప్పారు కదా మీకు.
అవునమ్మా చెప్పారు.
చెప్పారమ్మా.
ఏమో గుర్తులేదు నాకు. సత్సంగంలో రోజు నువ్వు చెప్తూ ఉండు అన్నారు. నాకు 70th బర్త్డే వీళ్ళు చేశారమ్మా. వీళ్ళందరూ 70th బర్త్డే అనమాట. నన్ను ఎక్కడో నాకు తెలియకుండానే ఎక్కడికో రమ్మన్నారు. అక్కడికి వెళ్తే వీళ్ళందరూ ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. దీప ఉంది, నా కోడలు ఉంది, రోహిణి ఉంది, మేము 6 ఉన్నాం. ఆ రోజు మన విజయ కదా, ఇంకా ఆవిడ అన్ని అలాగే నాన్నగారికి ఫోన్ చేసి నాన్నగారు వేణమ్మ బర్త్డే అండి, మీరు ఆశీర్వదించండి అని నాకు ఇచ్చేసారు ఫోన్. నాన్నగారు వేణమ్మ నువ్వు 100 సంవత్సరాలు ఉండాలి, నీ పుట్టినరోజు చాలా సంతోషం, నువ్వు టీచ్ చేస్తూ ఉండాలి 100 సంవత్సరాలు అనగా నాయ్ బాబాయ్ నాన్నగారండి అన్నాను గట్టిగా అన్నాను. ఎందుకంటే మా వాళ్ళు అందరూ మా మేనత్తులు అందరూ 90 ఏళ్ళ పైన అందరూ బతుకుతాం, వాళ్ళందరినీ చూశాను కదా, అందుకని అయి బాబాయ్ నాన్నగారండి అన్నాను. అంటే నువ్వు టీచ్ చేయాలి, నువ్వు ఉండాలి, నువ్వు చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు చేయాల్సింది అని ఏదేదో చెప్పారు. అది పట్టుకున్నారు వీళ్ళు మా వాళ్ళందరూ. అవి పట్టుకుని మీ మేనత్తులు అందరూ 90 ఏళ్ళు 100 ఏళ్ళు కదా, మీరు కూడా అంతే అంటారు ఉంటారు అన్నమాట.
అండ్ ఇంకో మాట అన్నారు కదా, మీరు చెప్పలేదు, నేను చెప్తాను. అనుభవం పొందితే కానీ చెప్పడం అంత భావ్యం కాదేమో నాన్నగారు అని మీ నాన్నగారు అంటే.
అవును అవునమ్మా.
నువ్వు చెప్పగలవు, నువ్వు చెప్తావు, చెప్పు అన్నారట.
అవునమ్మా అన్నారు అన్నారు ఉషా. అంటే మరి నాన్నగారు అంతకు ముందు కూడా చెప్పారు, నాతో కూడా అన్నారు, ఏదైనా సరే మీ అనుభవంలో లేనిది మీరు చెప్తే ఎదరోళ్ళకి అది ఉపయోగం లేదని ఎన్నో సార్లు చెప్పారు కదా, నాతోటి కూడా చెప్పారు. అప్పుడు నేను అన్నాను, మరి అనుభవం లేనిది ఎలా చెప్తున్నా నాన్నగారు అని అంటే, నువ్వు చెప్తావు, నువ్వు చెప్పగలవు, చెప్పు అన్నారు. ఇంకొకటి ఏంటంటే, మన విజయ అని అడిగారు, వేణమ్మ ఎలా చెప్తుంది అని అడిగారు. అంటే గాఢ నిద్ర చాలా ఇష్టం నాన్నగారు, గాఢ నిద్ర గురించి ఎక్కువ చెప్తారండి. నాకు చాలా ఇష్టం ఉషా గాఢ నిద్ర స్థితి గురించి చెప్తారు నాన్నగారు అన్నారు. మిమ్మల్ని అక్కడ ఆపేద్దాం అను గట్టిగా అనుకో, అసలు వాయిస్ పెంచేశారు, మిమ్మల్ని అక్కడ ఆపేద్దాం అనుకుంటుందా, గాఢనిద్ర దగ్గర గాఢనిద్రని చూసేవాడు కూడా ఒకడు ఉన్నాడు, అక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడ ఆపేద్దాం అనుకుంటుందా అన్నారు.
బాబోయ్ సో స్వీట్, సో స్వీట్, ఎంత మధురంగా ఉందో అది. సో బ్యూటిఫుల్. సో లాస్ట్ స్మైల్ మీకే ఇచ్చారంటే ఆయన. సో బెస్ట్, లాస్ట్ స్వీట్ స్మైల్ వేణమ్మకే ఇచ్చారు
నాన్నగారు. నిజంగా అమ్మ, నాకు అది తలుచుకున్న నాకు అది ఎంత నమ్మకం అంటే, నాన్నగారిని మనస్ఫూర్తిగా జీవితం అంతా ఏది కోరుకుంటే అది చేసి తీరుతారన్నమ్మా. అసలు నిజంగా నేను నాన్నగారు వచ్చినప్పటి నుంచి ఒకలా నవ్వేవారు ఎప్పుడు, ఆయన చేసిందే అది, ఆ నవ్వు కోసం వెతుక్కుంటూ ఉండేదాన్ని అనమాట. అలాంటిది అంత సిక్గా ఉండి కూడా బ్రైట్ గా కళ్ళిప్పి చెయ్యి ఎత్తి ఆ నవ్వు నవ్వి, ఇంకా నాకేం కావాలి చెప్పు, ఇంకా నేనేం కోరుకోను ఏదైనా చెప్పు.
మీరేం కోరుకోకర్లేదు, మళ్ళీ మళ్ళీ మీ మాటలు వినాలని మేము కోరుకుంటున్నాం.
అయ్యో ఉషా చూసావా, ఇప్పుడే నువ్వు అసలు ఇలాగా నా చేత మాట్లాడించటమే చాలా ఇది.
అంటే నాన్నగారు చెప్పారు కదా నువ్వు చెప్తావు అని. సో బ్యూటిఫుల్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదన్నా ఉంటే చెప్పండి ఆంటీ, పర్వాలేదు.
పర్వాలేదమ్మా, వద్దులే, ఇప్పటికే చాలా పాపం చాలా టైం అయింది.
మళ్ళీ సందర్భాన్ని బట్టి మళ్ళీ ఇంకో ఒకేషన్ లో చెప్తారు కానీ, అలాగే ఆంటీ. చెప్పండి.
కాదు, నువ్వు చాలా ఎక్కువ చెప్పేశావు ఉషా, చాలా ఎక్కువ చెప్పేశావు.
చాలా ఎక్కువ అని కాదు అంటే అలా కాదు, ఇందులో ఏది వాస్తవం కాదో చెప్పండి. నేను చెప్పింది వాస్తవాలు అది. మీరు అది అన్నారు కదా అన్నగారు, నిన్ను ఎవరన్నా అన్నా ఏదన్నా కూడా నీకు సంబంధమే ఉంది.
కాదు, ఈ సృష్టి అంతా, ఈ సృష్టి అంతా ఏకమైతే నిన్నేం చేస్తుంది అన్నారు. సృష్టి ఏకంగా సృష్టి అంతా ఏకమైతే నిన్నేం చేస్తుంది అన్నారమ్మా.
ఏం చేయదు కాబట్టి నేను చెప్పింది మీకు వర్తించినా అది కూడా సంబంధం లేదు మీకు. బట్ అంటే ఈ న్యాయం మీరు చెయ్యాలి కాబట్టి నాన్నగారు తెలియచేశారంటే, ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అంటే మీరు ఎప్పుడు ఎక్కడ రివీల్ చేయనవి అంటే నాన్నగారికి కూడా, అంటే పిల్లలంటే విపరీతమైన ప్రేమ కదా, మనందరం ఆయన పిల్లలం కదా.
అవునమ్మా అవునమ్మా.
అంటే అందరిలో ఉన్న గ్రేట్, అందరిలో ఉన్న గ్రేట్ క్వాలిటీ, అందరిలో ఉన్న అంటే బెస్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో అది బయటకి తీసి మనల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు కదా ఆయన దయలో.
అవునమ్మా, తెలియదు అసలు,
మనకు కూడా తెలియదు. సో మీకు మీకు తెలియంది మీ గురించి ఆయన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు అది వ్యక్తం చేయబడుతుంది కదా, మీరని కాదు, అలా ప్రతి వాళ్ళవి అండి, ప్రతి భక్తులు. సో అందుకే అంటే ఈ సండే కోసం అందరూ ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే నాన్నగారు అన్నట్టు పాకం గారిలో ఉంటుందండి. ఇంకా నాన్నగారు, నాన్నగారు లవ్ నాన్నగారు అంటే ప్లేఫుల్నెస్. సో మనం అందరూ ఇలా కలిసిమెలిసి ఉంటూ ఆయన గురించి తలపెట్టుకుంటూ ఆయన స్మృతులు చెప్పుకుంటూ ఆయన సబ్జెక్ట్ మనం స్మరించుకుంటూ, ఇంకా మీరన్నట్టు మనసు భిన్నంగా ఫైట్ చేయడానికి ఏం మిగలదు.
అందుకనే ఆ మనసు మీద కూడా ఇష్టంగానే అనిపిస్తుంది, పాపం అన్ని చేస్తుంది కదా.
అన్ని చేయడం కాదు, ఇక్కడ ఒక ఒక ట్రిక్ ఉందండి. అంటే నాన్నగారు ఒక అద్భుతమైన ట్రిక్ చేసింది ఏంటంటే మన మీద మాయని లీలగా మనకి తెలియకుండా మార్చేశారు.
అంతే అమ్మా, మనకి తెలియకుండానే ఏది తెలుసు కాదమ్మా ఉషా,
దానికి కూడా ఒక సమాధానం చెప్పారంట. ఏది మనకి తెలియకుండా జరగడానికి కూడా కారణం చెప్పారు. ఏం చెప్పారు చెప్పనా ఒకసారి? నీకు భక్తి ఉందని నీకు తెలిస్తే అది మళ్ళీ భక్తి అవ్వదు.
అవును, డెఫినెట్గా కాదు.
నీకు మంచితనం ఉందని నీకు తెలిస్తే అది మంచితనం కాదు.
అవునమ్మా.
సో ఆయన ఏంటంటే, అండ్ ఇంకొకటి అంటే అది మనకి తెలిస్తే, ఒక సందర్భంలో ఒక మాట, నేను ఈ కోయంబత్తూర్ వచ్చేదాని కదా చిదంబరం నుంచి, ఒక సందర్భంలో అమ్మా నీకు నీ భక్తిలో నీకు విపరీతమైన శాంతి వచ్చేస్తూ ఉండాలి కదా అన్నారు. అంటే నాకు అసలు ఏం అర్థం కాలేదండి, శాంతి అన్నాను గారు అసలు భక్తి ఉందని తెలియదు ఇంక శాంతి అని చెప్పనన్నాను. చాలా మంచి మాట చెప్పావు అమ్మా, తెలియకపోతే అదృష్టవంతులు అమ్మా, తెలిస్తే మళ్ళీ అహంకారం రావడానికి అవకాశం ఉంటుంది అని చేత నీ భక్తిలో నీకు అపారమైన శాంతి వస్తూ ఉంటుంది, అది నీకు ఏమీ తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. ఒక గురువు చేసే సహాయం అది అన్నారు. సో మన మనందరినీ ఆయన పీస్ లో ఉంచి మనందరినీ ఇలాగా ఒక చెట్టు కింద
నువ్వు మనం మనం అంటుంటే చాలా ఆనందం వేస్తుందమ్మా నాకు. నాన్నగారి దగ్గర అంత దగ్గరగా ఉన్నావు, ఆయన ఆయన హృదయంతో సమానంగా ఉన్నావు నువ్వు.
అందరం
నువ్వు మనం మనం అంటుంటే చాలా ఆనందంగా ఉందమ్మా ఉషా.
అందరం అంటే మనందరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అకేషన్కి అనుగుణంగా ఒక్కసారి
అలాగే అమ్మా, అలాగే అమ్మా, అలాగే ఉంటానమ్మా. గ్రీష్మతో కూడా చెప్పు, గ్రీష్మతో కూడా చెప్పు, పాపం తను చాలా విసిగిచ్చాను నేను, ఏమి చేయలేదు కదా. అదే
కాదు అంటే నెట్ కనెక్షన్ అక్కడ కుదరదు కదా కర్ణాటకలో.
అదే అమ్మా.
సరే అమ్మా, ఓం శ్రీ నాన్న. అలాగే అంటే ఓం శ్రీ నాన్న పరమాత్మ నేను మహా.